ప్రియమైన ఆత్మబంధువులు, మనం ఇప్పుడు జీవస్థితిలో ఉన్నాం. ఆ జీవస్థితి నుంచి ఆత్మస్థితిలో ప్రవేశించాం. మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో పుట్టినా, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ జీవస్థితిలో ఉన్న మనం ఆత్మస్థితిని పొందాలి. జీవస్థితిలో ఉన్నంతకాలం మన శరీరం చనిపోయిన వెంటనే కటికి చీకట్లోకి వెళ్ళిపోతాం. అంటే ఆ చీకటి మీకు అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. కటికి చీకట్లో మనం వెతుక్కుంటాం, వెతుక్కినా వస్తువు దొరకదు. ఆ కటికి చీకట్లో ప్రయాణం చేసినప్పుడు, మనం కటికి చీకట్లో నడిచేటప్పుడు మన ఇంట్లోనే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళటం కష్టంగా ఉంటుంది. అటువంటి డార్కెస్ట్ అమావాస్యలో ఎంత చీకటిగా ఉంటుందో అంత చీకట్లో నుంచి ప్రయాణం చేయాలి. జీవ లక్షణాలు అని చెప్పి, జీవస్థితులు అని చెప్పి, చచ్చిపోయిన తర్వాత మన శరీరం చనిపోయిన తర్వాత భయంకరమైన చీకటి, ఆ చీకటిలోంచి ప్రయాణం చేయడం మంచిది. మనకి ఈ జీవ లక్షణాలు ఉన్నాయని చెప్పు, కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ, ఏదో కొంతకాలం స్వర్గంలో ఉన్నప్పటికీ చీకటి లోకాలు తప్ప చీకటి యాత్రలు. శరీరం ఒకటి నిజం, ఈ లోకం ఒకటి నిజమని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగున్నంత కాలం, మనకు ఆరోగ్యం బాగున్నంత కాలం ఒక 1000 సంవత్సరాలు ఇలాగే జీవిస్తాం, సుఖంగా ఉంటామని అనిపిస్తుంది. అదే మాది. అందుచేత ఇప్పుడు ఇటువంటి మీటింగ్లు, ఈ ప్రవచనాలు అవనివ్వండి, లేకపోతే మీరు ఇంటికాడ సాధన చేసుకోండి, అధ్యయనం చేయండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, తపస్సు చేయండి, పుణ్యక్షేత్రాలు దర్శించండి. వీటన్నిటి ప్రయోజనం ఏంటంటే, జీవస్థితిలో ఉన్న మనం అందులోంచి విడుదల పొంది ఆత్మస్థితిని, చైతన్య స్థితిని, భగవద్ అనుభవాన్ని పొందటం దాని లక్ష్యము. రమణ మహర్షి గారు ఎప్పుడు నేను గురించి చెప్తూ ఉంటారు. అంటే మనకి జీవుడు నేనుగా వ్యక్తం, చనిపోయిన తర్వాత శరీరం చనిపోయాక ఏ జీవుడు అయితే ప్రయాణం చేస్తాడో వాడే ఇప్పుడు మనకి నేనుగా వ్యక్తం. అంటే కష్ట సుఖాలు, హెచ్చు తగ్గులు, ఇవన్నీ కూడా ఒక నేను మీద ఆధారపడి తిరుగుతున్నాయి. సంతోషం వచ్చినా నేనకే, దుఃఖం వచ్చినా నేనకే, కోపం వచ్చినా నేనకే, చిరాకు వచ్చినా నేనకే, ఎప్పుడైనా కొంచెం మనకు ఆనందం వస్తూ ఉంటుంది అప్పుడు నేనకే. మనకు వచ్చే కష్టం, మనకు వచ్చే సుఖం, ఇవన్నీ నేను ఎంత నిజం అయ్యా అంతే నిజం. పారమార్థిక సత్యాలు కాదు. నీకు ఎవరికైనా ఏదైనా దుఃఖం ఉన్నా, కష్టం ఉన్నా కంగారు పడకండి, అయ్యో నిజం కాదు. కష్టపడుతున్నట్టు స్వప్నం వచ్చింది అనుకోండి, ఏదైనా ఇబ్బంది పడుతున్నట్టు స్వప్నం, ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని మేలు కలిపితే నిజంగా కష్టపడ్డాం అనుకుంటారు మీరు? అనుకోరు, అది కలగా అనుకుంటారు. అదృష్టం అనండి, దురదృష్టం అనండి, అదృష్టం కూడా కర్మఫలం, దురదృష్టం కూడా కర్మఫలం. అందుచేత ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. అంటే ఇదే నిజం అనుకుని నిజం కానిదాన్ని నిజం అనుకోవటం వల్ల మనం ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతాం. శరీరానికి ఏదో రోజున చావు వస్తుంది. శరీరం చనిపోయే లోపల ఏదో కొన్ని పాఠాలు నేర్చుకుంటే, కొన్ని పాఠాలను నేర్చుకుంటే వచ్చిన పని ఏదో కొంత పని పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. ఏమీ పాఠాలు నేర్చుకోకుండా, ఏమి అనుభవం సంపాదించకుండా శరీరాన్ని విడిచిపెడితే జన్మ అంతా కూడా వృధా. ప్లేటో అని ఒక ఆంగ్ల ఫిలాసఫర్ అని అన్నాడు, పుట్టి సాధన చేయకుండా ఉండటం, లేకపోతే విద్యను సంపాదించకుండా ఉండటం కంటే అసలు పుట్టకుండా ఉండటమే మంచిది భూమి మీద. అంటే ఈ స్తంభం ఎంతో, ఈ మైక్ ఎంతో, చెట్టు ఎంతో, మనం అంతే. ఏదో ఒకటి సాధన చేయాలి, లేకపోతే విద్యను సంపాదించాలి. అలా విద్యను సంపాదించకపోతే ఈ చెట్లు, ఈ మైకు, ఈ గోళ్ళు, ఈ రాళ్ళు, రప్పలు, ఇటువంటివి మనం కూడా అందుకంటే వాటికి మనకి తేడా ఉండదు. అదే చెట్లు పుట్టినాయి, చెట్లు పెరుగుతున్నాయి, చెట్లు కూడా ఎదురు చచ్చిపోతాయి. అలాగే మన దేహాలు పుట్టినాయి, దేహాలు పెరుగుతున్నాయి, దేహాలు కూడా ఎదురుని చనిపోతాయి. అంటే చెట్టుకి ఇంకా ఆ రాళ్ళు రప్పలకి గోళ్ళకి మనకి కూడా ఏమి తేడా లేదు. విద్య లేకపోతే సాధన కాదు. అది దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ధనం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, చదువు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అవి దేహ ప్రారంభాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది మీకు యాత్ర. అంటే మీ దేహ ప్రారంభం ఏది ఉంటే అది వస్తూ ఉంటుంది. ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. ఈ రోజున మేము పాండు వచ్చినామంటే ప్రతి చిన్న విషయం కూడా, ఈశ్వర సంకల్పం లేకుండా ఏ చిన్న విషయం కూడా జరగదు. ఈ రోజున మనం పాండవ రావడం కూడా ఈశ్వర సంకల్పం, అది మనకు తెలియదు. ఈశ్వరుని చేతిలో మనం బొమ్మలు, మనం అందరం బొమ్మలు, ఈశ్వరుని చేతిలో బొమ్మలు. అంటే దేహం భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ ప్రారంభాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆ దేహాన్ని తిప్పుతూ ఉంటాడు. ఈ మోక్షం అనేది ఏదో బలవంతం చేస్తే వచ్చేది కాదు. దీనికి ముఖ్యంగా మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇంటికాడి పని శ్రద్ధగా చేసుకోండి. పని విషయంలో ఎవరు అశ్రద్ధగా ఉండకూడదు. పని మానేస్తే మీకు జ్ఞానం వస్తుందని ఎవరు అనుకోవద్దు. పని మానేస్తే మనకి దరిద్రం వస్తుంది, సోమర్థనం వస్తుంది. రెండు వస్తాయి పని మానేస్తే, ఒకటి దరిద్రం వస్తుంది, రెండు సోమర్థనం వస్తుంది. అందుచేత పని మానకూడదు. కృష్ణుడు కూడా గీతలో పని మానొద్దని చెప్పాడు, సంకల్పాన్ని ఊహించొద్దని చెప్పాడు. మీరందరూ కూడా యోగులు అయిపోతారు, జ్ఞానులు అయి మీరందరూ అయిపోతారు, పడకండి, అవుతారో అవరని కంగారు పడకండి, అందరూ అయిపోతారు. మీ దుఃఖం అంతా కూడా సుఖంగా మారిపోతుంది, మీ అశాంతి అంతా కూడా శాంతిగా మారిపోతుంది, మీకు ఊహించినటువంటి శాంతి వచ్చేస్తుంది మీకు సంకల్పాన్ని విడిచిపెడితే అన్నాడు పరమాత్మ. మీకు ఎంత శాంతి వచ్చేస్తుందంటే మీరు ఊహించినంత అయ్యేంత శాంతి వచ్చేస్తుందేంటి అని మిమ్మల్ని చూసి మీకే ఆశ్చర్యం కలుగుతున్నట్ట, అంత శాంతి వచ్చేస్తున్నట్ట. ఎప్పుడు సంకల్పాన్ని విడిచిపెడితే. సంకల్పం అంటే ఏమిటి అని, సంకల్పం అంటే మన ఇంటికాడ బయట సమాజంలోనూ మన ఇంటికాడ పనులు సమాజానికి సంబంధించిన పనులు ఏదో చేసుకుంటూ ఉంటాం మనం. ఆ పని చేసేటప్పుడు హృదయపూర్వకంగా పని చేసుకుంటూ ఉండాలి, కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం మానేయాలి. అది సంకల్పాన్ని విడిచిపెట్టడం. సంకల్పాన్ని విడిచిపెట్టడం అంటే పని మానేయమని కాదు, నువ్వు పని చేస్తూ ఉంటావు ఆ పనికి ఏదో ఫలితం వస్తుంది, ఆ ఫలితం ఎలా ఉంటుంది అని ఊహించడం మానేయి. ఊహించడం మానేస్తే మీరు అందరూ జ్ఞానులు అయిపోతారు, మీరందరూ కూడా జ్ఞానులు అయిపోతారు, యోగులు అయిపోతారు. పని చేస్తూ పనికి సంబంధించిన ఫలితాన్ని ఊహించడం కనుక మానేస్తే వాడు ఏమైపోతాడు, యోగి అవుతాడు, జ్ఞాని అవుతాడు, సన్యాసి అయిపోతాడు. సన్యాసి అంటే మనం ఏమనుకుంటున్నాం, ఎర్రబట్టలు కట్టుకోవటం అనుకుంటున్నాం. ఈ ఎర్రబట్టలు ఎందుకు కట్టుకుంటారంటే కొన్ని బాధలు తప్పించుకోవడం కోసం, కొన్ని గొడవలు తప్పించుకోవడం కోసం ఎర్రబట్టలు కట్టుకుంటారు. ఇప్పుడు సాధకులు అందరూ మా ఇంట్లో పెళ్లికి వస్తారు, మా ఇంట్లో పెళ్లికి వస్తారని అడుగుతారు మామూలు సాధన చేసి, అది ఎర్రబట్టలు కట్టుకున్నారనుకున్నారు, ఇంక పెళ్లికి పిలవరు. సన్యాసి మనకు మళ్ళీ దేహం ఉంటుంది, ఊరికే బట్టలు మనం తెల్లబట్టలు వేసుకుంటున్నాం, వాళ్ళు ఎర్రబట్టలు వేసుకుంటారు. ఎర్రబట్టలు వేసుకోవడంలో కొన్ని ప్రయోజనం ఏంటంటే కొన్ని బాధలను తప్పుకోవచ్చు, కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి వాళ్ళు తప్పుకోవచ్చు, కొన్ని ఏకాంతంగా ఉండటానికి, కొన్ని సంఘానికి సంబంధించిన గొడవల నుంచి కొన్ని దూరంగా ఉండొచ్చు, అంత కాషాయం ధరిస్తారు. అయితే రమణ మహర్షి గారు ఏమన్నారంటే పరిశుద్ధమైన జ్ఞానమే సన్యాసము అన్నారు. వస్త్రధారణ సన్యాసం కాదు, పరిశుద్ధమైన జ్ఞానమే సన్యాసం. పరిశుద్ధమైన జ్ఞానమే సన్యాసం. నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, నీ కనుక ఆత్మజ్ఞానం ఉంటే నువ్వు సన్యాసివే. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, భగవంతుడి స్వామివారు వాసుదేవ స్వామి వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు కర్మఫలాన్ని కనుక ఊహించడం మానేస్తే నీకు టెన్షన్ ఉండదు. టెన్షన్ ఏముంటుంది, రక్తపోటు రాదు నీకు, నీకు పని అయిపోతూ ఉంటుంది, ఈ లోకానికి సంబంధించి ఇంటికి సంబంధించిన పని అయిపోతూ ఉంటుంది, నువ్వు యోగి అయిపోతావు అని చెబుతూ ఒక్క మొట్టగా ఏమొచ్చాడు. ఏమొచ్చాయంటే బాధ్యతల్ని విడిచిపెట్టి కూర్చున్న వాళ్ళు యోగులు అవ్వరు. మీరు చేయవలసిన బాధ్యత ఏదైనా నీకు ఉందనుకోండి, ఆ బాధ్యత విడిచిపెట్టేసి కూర్చుంటే యోగులు అవ్వరు కదా. రాబోయే జన్మలో మిమ్మల్ని నాలుగు మట్టికాయలు నొట్టి ఏ బాధ్యత అయితే మీరు విడిచిపెట్టారో ఆ బాధ్యత మీ చేత చేయిస్తారు అన్నాడు దేవుడు. ఒకవేళ మీరు బాధ్యతలు విడిచిపెట్టి పారిపోతారనుకోండి, ఏ పని అయితే మీరు విడిచిపెట్టేశారో ఆ పని మీ చేత బలవంతాన్ని చేయిస్తాడు భగవంతుడు రాబోయే జన్మలో. అంటే మీ ప్రారంభంలో ఏ పని ఉందో చిరాగ్గా చేయకండి, అయిష్టంగా చేయకండి, ప్రేమగా, హితవుగా, స్వీట్గా, షాప్గా చేయండి. కృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు బాధ్యతలు విడిచిపెట్టేసినంత మాత్రం నీ చేత యోగ అయిపోతే అందరూ విడిచిపెట్టేయచ్చు బాధ్యతలు. నువ్వు బాధ్యతలు విడిచిపెట్టేసినంత మాత్రం చేత, పని విడిచిపెట్టేసినంత మాత్రం చేత నువ్వు యోగ అవ్వవు. అంటే కృష్ణుడు చెప్పిన గొప్పతనం ఏంటంటే, చేసిన విశేషం ఏంటంటే, మీరు ఏ పని చేస్తున్నారో పని మానక్కర్లేదు. ఒకడు సంగీతం పాడుతున్నాడు, ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు, ఒకడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆ ఇంజనీరింగ్ చేసి పని వాడు ఇంజనీరింగ్ ద్వారానే, వ్యవసాయం చేసి కూడా వ్యవసాయం ద్వారానే, సంగీతం పాడేడు సంగీతం. ఆ చేసి పని హృదయపూర్వకంగా కనుక చేస్తంటే, అంటే భగవంతుని స్మరించుకుంటూ చేస్తుంటే ఆ పని ద్వారానే, పని మార్చుకోక్కర్లేదు, ఆ చేసి పని ద్వారానే వాడు యోగి. ఇది కృష్ణుడు చెప్పిన పద్ధతి. రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇదేంటి ఇక్కడ పూలు ఉంది కదా, ఇది ఈ పూలను చూడండి, అందరూ ఈ పూలను చూడండి, పూలు పెట్టారు ఇక్కడ, అంటే ఇది గుడారం నిలబట్టడం కోసం. ఈ పిల్లలు ఏం చేస్తారు, ఆడుకునే పిల్లలు ఆ పూలు పట్టుకుని చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా చూసారా, పిల్లలు ఆడుకునే పిల్లలు ఏం చేస్తారంటే పూలు పట్టుకుంటారు, మంచి స్పీడ్గా తిరిగేస్తూ ఉంటారు, అలా తిరిగేస్తూ ఉంటారు. ఎంత స్పీడ్గా తిరిగినా వాళ్ళు పడరు, పూలు పట్టుకుని తిరుగుతానని చెప్పి ఎంత స్పీడ్ తిరిగినా వాళ్ళు పడరు. ఏం చేద్దాం, ఓ చేతితో ఏం పట్టుకున్నారు, పూలు పట్టుకున్నారు. అలా ఏం చేస్తాం అంటే, ఓ చేతితో నువ్వు దేవుని పట్టుకో, ఇంకో చేతితో పని చేసుకో, పని అయిపోతుంది, యోగి అయిపోతావు అన్నాడు. ఒక చేతితోడు దేవుని పట్టుకుని ఇంకో చేతితోడు కనుక పని చేస్తాడు, నువ్వు అలా చేయగా చేయగా ఏమవుతుందంటే నీకు పనే నిన్ను వదిలేస్తుంది. అప్పుడు పని పూర్తి అయిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ ఇంకో చేయి నీకు ఈశ్వరుడు ఆధారం ఉంది కదా, ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని నువ్వు పొందావు. ఈ లోకానికి సంబంధించిన పని నువ్వు ఇష్టంగా చేసేసినట్టు అవుతుంది. పని చేసుకున్నప్పుడు కూడా ఈశ్వరుని విడిచిపెట్టలేదు నువ్వు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు, ఆ పనిని కూడా తీసేస్తాడు. అంటే పని మనిషిని విడిచిపెట్టాలి, కానీ మనిషి పనిని విడిచిపెట్టకూడదు. ఇది సిద్ధాంతం. దేశంలో శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు, ఊళ్ళో శాంతి లేదు. దీనికి కారణం ఒకటి, మన హృదయంలో శాంతి లేదు. మన హృదయంలో నిర్మలంగా ఉంటే మన హృదయంలో కనుక శాంతి ఉంటే, మన హృదయంలో కనుక సమానంగా మనం ఉంటే, ఈ హృదయంలో ఉన్న సమానత్వం, హృదయంలో ఉన్న శాంతి కుటుంబానికి వస్తుంది, ఊరికి వస్తుంది, దేశానికి వస్తుంది. అరే హృదయంలో లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? అరే హృదయంలో లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? వీటికి సమానత్వం, సమానత్వం అంటే నోటి తోడి చెప్తే ఎక్కడి నుంచి వస్తున్నది? అంటే ఆ సమానత్వం ఏంటో హృదయంలో ఉండాలి, ఆ శాంతి ఏమిటో హృదయంలో ఉండాలి. మనం హృదయంలో కనుక నిర్మలంగా ఉంటే కుటుంబం నిర్మలంగా ఉంటుంది, ఆ ఊరు నిర్మలంగా ఉంటుంది, దేశం నిర్మలంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? హృదయాన్ని వదిలేస్తున్నాం. ఊరికే భాష్యం కోసం, అలంకారం కోసం, ఏదో గొప్పల కోసం నటిస్తున్నాం. మనం అందరం యాక్టర్స్మే, మనం అందరం కూడా యాక్టర్స్మే. అంటే ఏంటి, హృదయంలో లేనిది యాక్ట్ చేస్తున్నాం, అది ఎంతకాలం నిలబడుతుంది? అది నిలబడదు. ఈ పాండవులు చరిత్ర చదివినప్పుడు పాండవులు పడ్డ కష్టాల్లో మనం విజయవంతపడటం లేదు, పాండవులు పడ్డ కష్టాల్లో మనం విజయవంతం కూడా పడటం లేదు. కానీ ఆ పాండవుల దగ్గర గొప్పదనం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు కాదు. రామారామ అనుకుంటాం, కొంచెం ఎక్కడైనా ఎర్రచేం కుట్టిందో రాముని దగ్గర శివుడు పట్టుకుంటాం మళ్ళీ. మీకు అర్థమవుతుంది, మళ్ళీ ఏదైనా చిన్న కష్టం అయితే ఈ శివుడి బాగా ఇంకో దేవుని ఏమైనా కృష్ణుని పట్టుకుంటాం. ఏ పెద్ద కష్టం అక్కడ ఎవరికి ఎర్రచేం కుడిచేసారు. మీకు అర్థమవుతుంది, అంటే పాండవుల్లో గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ పరమాత్మ మీద భక్తి కానీ విశ్వాసం కానీ వాళ్ళకి చెప్పట్లేదు. కొంతమంది అన్ని బాగున్నప్పుడు ఏదో రామ రామ అంటా ఉంటారు, ఏదైనా కొంచెం కష్టం వస్తే మళ్ళీ దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు. కొంచెం ఏదైనా కంఫర్ట్ వచ్చిందంటే దేవుణ్ణి, కొంచెం డబ్బు పెరిగినా దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు కొంతమంది. పాండవులు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఆ కష్టం ఏంటో దేహంతో భరించారు కానీ పరమాత్మ మటుకు వాళ్ళు విడిచిపెట్టలేదు. అది వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. అదే రామచంద్ర స్వామి చెప్తా ఉండేవారు, ప్రతివాడు ఎదుటి వాడిని సంస్కరించడానికి ప్రయత్నం చేయటమే కానీ వాడిని వాడు సంస్కరించుకోవడానికి ఎవడో ప్రయత్నం చేయటం లేదని. అంటే నువ్వు నిన్ను సంస్కరించుకుంటే నువ్వు బాగుపడితే నీ ద్వారా నిన్ను చూసి అనేక మంది బాగుపడతారు, అంతే కదా. తర్వాత ఇంకోటి, మనం ఏదైనా ఒక ఫీల్డ్ లో మనం సక్సెస్ అయితే మన మాట ఎవడైనా వింటాడు, కానీ లేకపోతే మన మాట ఎవడైనా. అర్థమవుతుంది, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఏదో ఒక ఫీల్డ్ లో వాళ్ళు కొంచెం ఏదో కష్టపడి వాళ్ళు ఏదైనా పైకి వస్తే, వాళ్ళు ఏదో రంగంలో పైకి వస్తే వాళ్ళ మాటకి ఆ ఇంట్లో విలువ ఉంటుంది. ఇంకా ఎందులోనే సాగి ఏ ఇందులోనే ఇచ్చింది ఇంట్లో అని వాడు కనుక వాటి మాటకి ఇంట్లో ఏం విలువే ఉంటుంది, ఇంకా నడుస్తున్న శవం అంటారు. ఇంకా వాళ్ళు ఇంట్లో ఆ దగ్గర నుంచి ఈ దగ్గర తిరుగుతున్నాడు కానీ తిరుగుతూ ఉంటాడు, కానీ మీరు మట్టికి పైకి మర్యాదగా చూసిన శవాలను చూసినట్టు చూస్తారు. ఇంట్లో వాళ్ళకి అది, బయట వాళ్ళు, వీధి వాళ్ళు కూడా అంతే, దేశం కూడా అంతే. నువ్వు ఏదైనా కొంత హెచ్చు చేస్తే, నువ్వు ఏదైనా ఒక విషయంలో హెచ్చు చేస్తే నీ మాటకి ఏదో సమాజంలో విలువ ఉంటుంది. లేకపోతే సొమ్మ శివుడేమో, శివుడు హీరో, జీవుడు జీరో. శివుడు ఎవరు? శివుడు హీరో, జీవుడు జీరో. జీవుడుగా ఉన్నంత కాలం సున్నలం మనం, జీవుడుగా ఉన్నంత కాలం సున్నలమే. అప్పుడు శివుడైతే హీరో అయిపోతాం మనం, శివుడైతే మన మాటకి సమాజంలో ఎంతో కొంత విలువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు కృష్ణుడు చెప్తున్నాడు అంటే, మీరేం పని మానద్దు, చిరాకు లేకుండా భగవంతుడు ఏ పని అయితే మిమ్మల్ని చేయమన్నాడో అదే అది జాగ్రత్తగా చేస్తుంటే అప్పుడు కొంతకాలానికి ఏం చేస్తాడ, ఆ పనిలోంచి మిమ్మల్ని తీసేశాడు. అంటే పని, ఇంకా పని చేయవలసిన పని లేకుండా మీకు చేశారు. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్పారు. ఇంకా రేపో ఎల్లుండో పురుడు వస్తుంది అనుకోండి, 9 నెలలు నిండిపోయినాయి అనుకోండి, ఇంకా రేపే ఎల్లుండో పురుడు వస్తుంది. ఆ అమ్మాయికి పని చేసే అలవాటు, నువ్వు చేస్తావు, నువ్వు చేయకు, నువ్వు చేయకని ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి నువ్వు చేయకు, నువ్వు చేయకని ఆ కాఫీ చేతికి అందిస్తారు. అన్నం కూడా టేబుల్ మీద అన్నం కలిపి అక్కడ పెడతారని. ఈ అమ్మాయి పని చేస్తానని నువ్వు వద్దు, నువ్వు వద్దు అంటారు. అంటే పురుడు వచ్చేస్తుంది ఇంకో గంటలోనే రేపు. ఆ పురుడు వచ్చి అమ్మాయిని ఇంకా పని చేయనివ్వరు, ఇంట్లో వాళ్ళు చేస్తారు. ఒకవేళ చేస్తానన్నా అమ్మాయి చేస్తానన్నా వీళ్ళు ఏమంటారు? వద్దు వద్దు అంటారు. అలాగే ఆ పురుడు వచ్చి మనిషి ఎలా ఉందో, నీ మనస్సు ఆ స్థాయికి కనుక వచ్చేస్తే భగవంతుడు నీ చేత పని చేయించడు, వద్దు వద్దు నువ్వు చేద్దామన్నా నేను చేయనివ్వడు అన్నాడు రామకృష్ణుడు. జీవుడు చీకట్లో ప్రవేశిస్తాడు, జ్ఞాని ఎందులో ప్రవేశిస్తాడు? వెలుగులో, శాంతిలో జ్ఞాని ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు మనం అందరం చీకట్లో ప్రవేశించకుండా వెలుగులో ప్రవేశించాలంటే మనం అందరం ఏమి చేయాలి? దేవస్థితిలోంచి ఆత్మస్థితిలోకి, చైతన్య స్థితిలోకి మారాలి. అంటే మారటం అంటే ఎలాగా? మన స్వభావం మార్చుకో. ప్రపంచంలో నీతులు, ప్రపంచంలో ఉన్న మంచి మాటలన్నీ ఎదట వాళ్ళకే చెప్తారు, కానీ వాళ్ళు ఆచరించేటప్పుడు కష్టం. ఇంక ఈ స్వభావం మారటం, నిగ్రహ కిం కరిష్యతి, ఒక నీ నిగ్రహం సరిపోతుందా? నీ నిగ్రహం ఏమి చేయగలదు నీ స్వభావం మార్చుకోవటానికి అన్నాడు కృష్ణుడి గీతలు. కేవలం నీ కుప్పు గంతులు సరిపోవు, నీ కుప్పు గంతులు సరిపోవు. పొద్దునే ఆసనాలు అవి చేసామండి, తర్వాత అది చేసుకున్నామండి, తర్వాత అది ఏదో చేస్తే ఈ కుప్పు గంతులు సరిపోవు, ఈ కుప్పు గంతులు సరిపోవు. నిగ్రహకీం కరిష్యకి అంటే కేవలం నీ ప్రయత్నం ఒకటే సరిపోదు, నీ తెలివి ఒకటే సరిపోదు. నీ తెలివి ఉండాలి, నీ ప్రయత్నం ఉండాలి, కాలం కలిసి రావాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, శాస్త్రం యొక్క అనుగ్రహం ఉండాలి. ఇన్ని రకాలుగా కలిసి వస్తున్నాయి కానీ నువ్వు జ్ఞాని అవ్వలేదు. ప్రయత్నం చేయగా చేయగా ఈ ఫలితం ఎప్పుడు వస్తుందని ఆశించకుండా కైతరం చేస్తా అంటే అప్పుడు కాలం కలిసి వస్తుంది. కాలం కలిసి వచ్చాక ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. అనుగ్రహించాక ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. పూర్వం అనేక మంది జ్ఞానం సంపాదించుకుని ఆ స్వరూపాన్ని పొందారు. అలాగే నువ్వు కూడా జ్ఞానం సంపాదించ స్వరూపాన్ని పొందరాదా అన్నాడు అర్జునుడు చూడు కృష్ణుడు. ఇవాళ నువ్వు కొత్తగా పొందటం కాదు, పూర్వం అనేక మంది తపస్సులు చేసి జ్ఞాన తపస్సు చేసి అనేక మంది నా స్వరూపాన్ని పొందారు. పూర్వం ఇవాళ నువ్వు కొత్తవాడు కాదు, నువ్వే ఫస్ట్ జ్ఞానం కాదు. పూర్వం అనేక మంది మహాత్ములు, అనేక మంది మహర్షులు, అనేక మంది యోగులు జ్ఞాన తపస్సు చేసి నా స్వరూపాన్ని పొందారు. అలాగే నువ్వు కూడా ప్రయత్నం చేస్తే నా స్వరూపాన్ని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు. ఆ పరమాత్మ ఒక వైభవం చూడండి. ఎలాగే చెయ్యని చెప్పలేదు. ఇగో నీ కష్టకారు చెబుతున్నాను, నీకు కూడా పలకాయ ఉంది, నీకు కూడా పలకాయ అంటే నువ్వు ఆలోచించుకుని ఎలా బాగుంటే అలా చెయ్యి. భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పి ఎంతో వివరంగా చెప్పి డీటెయిల్గా చెప్పి దీని వాడికి అర్థమయ్యేలాగా చెప్పి అనేక మార్గాల్లో అనేక రీతిల్లో చెప్పి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, అనేక మనస్సును ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా అభ్యాసం చేయాలో, ఎలా వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేయాలో, ఎలా ట్రూత్ని ప్రాక్టీస్ చేయాలో ఇవన్నీ వివరంగా చెప్పుకుని చెప్పుకొచ్చి విషయం ఇది, తర్వాతని ఇష్టం చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నాడు. కానీ కంపల్సరిగా నువ్వు చెయ్యి అని చెప్పలేదు పరమాత్మ. అంటే అక్కడ స్వేచ్ఛ ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. ఏంటంటే ఏ మనిషికి, ఆ మనిషికి వాడికి తొయ్యాలి, కానీ వాడికి తోచింది పెర్మనెంట్ గా ఉంటుంది. మనం చెప్పేది వాడు లైట్లు ఎప్పుడు ఆరిపోతాయో చదువు ఇప్పుడు మన ఇచ్చు అనుకుంటా ఉంటాడు. ఆడు అసలు మామూలుగా చదువు మాట్లాడడానికి సిద్ధంగా అంతలో కరెంట్ ఆగిపోయి ఇది వంపు ఆడికి. నీకు అర్థం అవుతుంది, ఇది వంపు లైట్లు ఆరిపోవటం వంపు. అక్కడ మామూలుగా మాయటానికి సిద్ధంగా వాడి లోపల లైట్లు ఆడదు. ఎలక్ట్రవాడు చెప్పింది ఎలా ఉంటుంది, ఏమంటే సొంతగా తోచింది ఎలా ఉంటుంది, నిజంగా లైట్లు ఆపడితే కొవ్వు తిరిగించుకుంటాడు, లేకపోతే కృష్ణాలు తీర్పించుకుంటాడు. మీకు అర్థమవుతుంది? ఏ అమ్మ నీకు ఒకవేళ నిద్ర, నీకు ఒకవేళ చిరాగ్గా ఉందమ్మ, ప్రతి ఇంకో గది రోజు వెళ్ళి చదువుకుంటాను అంటాడు. లోపల నుంచి వచ్చినవాడు ఏ మనిషికి, ఆ మనిషికి ఎందుకైనా సక్సెస్ అవ్వాలంటే వాడంతా ఒకటి తొయ్యాలి. కానీ ఎవరికవాడు చెప్పింది పడదు. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? నీకు చొయ్యాలి, నీకు చూస్తే నీ అంతటి నువ్వు సాధన చేస్తే నువ్వు ఫలిస్తాను. కేవలం నేనేదో చెప్పాను, నువ్వు చెయ్యక్కర్లేదు. నువ్వు కూడా అర్థం చేసుకునే విషయాన్ని ఆచరిస్తే నీకు కూడా అనుభవం వస్తుంది. అంటే ఆత్మానందం వస్తే, ఆత్మానందం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు ఆనందం కూడా అనుభవం, అమృతం అనుభవంలోకి వస్తుంది, ఆనందం అనుభవంలోకి వస్తుంది, మహా వెలుగు. ఆ మహా వెలుగులోకి మీరు ఐక్యమైపోతారు. అంటే ఇప్పుడు మరణించి ఏదో రోజున మన శరీరం మరణిస్తుంది, మనకి ఎలాగైనా చీకటి లోకాలు తప్పవు. అంటే నీ శరీరం మరణించిన దాకా చీకటి లోకాలు తప్పవు కాబట్టి శరీరం ఉండగానే ఇక్కడ సాధన చేసుకుని భక్తి చేసుకుని పరమేశ్వరుని ఆశ్రయించి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన పాదాలను నమ్ముకుని మీరు శరీరం చచ్చిపోకముందే చీకట్లో ప్రయాణం చేయకుండా వెలుగు మార్గం చూసుకోండి అంటున్నారు. శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకెవడూ ఏమి చేసేది లేదు. ఏవ లక్షణాలు ఉన్నాయనుకోండి, మనకి ఈ శరీరం చచ్చిపోయింది అనుకోండి, అది కటికి చీకట్లో వెళ్ళిపోవలసింది. అంటే ఈ కండారు లేదు. ఇప్పుడు ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కిందనే అందరూ తలవ రకం వయసులో ఉన్నారు. ఒకటి మీకు రోజులు ఎలా మంచి మంచిగా వెళ్ళినా గొప్పగా వెళ్ళినా ఒకవేళ గొప్పగా వెళ్ళకపోయినా చావు మటుకు గ్యారంటీ. రోజులు బాగా వెళ్ళేవాడికి చావు గ్యారంటీ, రోజులు కష్టంగా వెళ్ళినవాడికి చావు ఒకటి మటుకు తగ్గం, చావు తగ్గం. అంటే ఆ చావు ఏదో రోజున వస్తుంది. ఈ లోపల జాగ్రత్తగా మీరు సాధన చేసుకొని ప్రయత్నం చేసుకోండి అని పరమాత్మ వాసుదేవ స్వామి వారు గీతలో చెప్తున్నారు. మీరు ఆ కర్మఫలాన్ని ఊహించడం మానేసి కర్మఫలం అయిష్టంగా కాకుండా, ఇష్టంగా అశాంతిగా కాకుండా, శాంతిగా మరి ద్వేషంగా కాకుండా, ప్రేమగా అలా చేస్తుంటే నీకేమొచ్చేస్తున్నట్టుండే గౌరవం వచ్చేస్తున్నట్టుండే, కృష్ణి వస్తున్నట్టుండే, సభ్యత వస్తున్నట్టుండే, సంస్కృతి వస్తున్నట్టుండే, గీతలతో పాటు కూడా నీకు మోక్షం వస్తున్నట్టు. కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు ఏదైనా సందేహాలు ఉంటే జ్ఞానికి సేవ చేసి, జ్ఞానిని ఆశ్రయించి, జ్ఞానిని గౌరవించి, ఎప్పుడు ఎక్కడ ఎలా అడగాలో ఆ టైం చూసుకుని ప్రశ్నించి జ్ఞాని ద్వారా సమాధానాలు రాబట్టుకోమని కృష్ణుడు గీతలో చెప్పాడు. రోజు భగవంతుడు ఎక్కడొస్తాడు ఈ భూమి మీదకి? అర్థమవుతుంది, రోజు ఎక్కడొస్తాడు అంటే మన కోసం జ్ఞానిని పంపిస్తున్నాడు ఎత్త మీదకి. ధ్యానం అభ్యసించడానికి ఉత్తమ విధానం ఏదో మరియు ధ్యాన విషయం ఏ రూపంలో ఉండాలో భగవాన్ దయచేసి వివరించండి. మా ఇంటి దయవించి మీరు చెప్పండి ధ్యానం ఎలా చెయ్యాలి, ధ్యానం చేసే పద్ధతి ఏమిటి అని ఈ కొలంబ నుంచి వచ్చేటువంటి పెద్ద మనిషి భగవాన్ని అడుగుతున్నారు. ధ్యానం ఎలా చెయ్యాలి, ఏ రూపంలో ఉండాలో భగవాన్ దయచేసి వివరించమని ప్రశ్న అడుగుతున్నారు. ప్రయాసలేని ఇచ్చలేని ఎరికయే మన స్వరూపము, ఈ ధ్యానం ఎలా చెయ్యాలే అని అడుగు అడుగుతుంటే ధ్యానమే మన స్వరూపం అంటున్నాడు. నేను కాదు అని చేసేటట్టు పాపం ఏదో బొమ్మెట్టుకో, ఏదో బొమ్మెట్టుకో, బొమ్మకు చూడు అని ఏది ఎలా చెప్తారు మామూలుగా గురువు పాపం ఏం చేయగలండి అంటాడు. ధ్యానం ఎలా చేయమని అడిగితే అంటే నీ స్వరూపమే ధ్యానం రా అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా మనకు తెలియదు గాలి పీల్చుకుంటున్నాం ఏదో, ఒకసారి మన మనస్సుగా ముక్కు చెరి పెట్టాం అనుకున్న ముక్కు చివర పెడితే లోపల లోపలికి వెళ్ళి గాలి కనిపిస్తుంది, బయటకు వచ్చి గాలి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ధ్యానం మామూలుగా నీ జరిగిపోతుంది లోపల, నీ స్వరూపమే ధ్యానం. నువ్వు కొంచెం అటు చూస్తే సహజంగా జరుగుతా, సహజంగా జరిగే ధ్యానాన్ని చూస్తే చాలు అయ్యా, నువ్వేం తెచ్చిపెట్టుకోక్కర్లేదు అంటున్నాడు. రామకృష్ణుడు ఈ కథ చెప్పాడు. ఈ చిన్నపిల్లలు ఉంటారు వెనకాల ఎవడో తీసి వాళ్ళు ఉంటారా పిల్లల్ని, వాళ్ళకి ఈ పిల్లలకి ఏం చేస్తారంటే ఈ తల్లి వంట చేసుకుంటా ఉంటుంది, వంట చేసుకుంటే వాడు ఏదో ఏడుస్తూ ఉంటాడు, ఏదో బొమ్మలు కొంటారు బజార్లు పాపం ఈ తల్లులు ఆ బొమ్మలు పడేస్తారంటాడు, వెనకాల ఎత్తుకుని వాళ్ళు ఎవరికి వంట ఇస్తాంటాడు మరి పాపం వీళ్ళు ఈ మామూలు ఈ బొమ్మలు పడేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు, ఏదో కృష్ణుడు బొమ్మ రాముడు బొమ్మ ఏదో బొమ్మలతో ఆడుకుంటే బంతు ఏదో ఒకటి బొమ్మలు ఏదో ఒకటి బజార్లో దొరికితే కదండి ఆ బొమ్మలతో ఎంతసేపు ఆడుకుంటారండి, ఏదో కాంతసేపు ఆడుకుంటారండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 1/2 గంట గంట ఆడుకుంటారండి, మళ్ళీ ఆడుకుని ఆడుకునేప్పుడు మళ్ళీ అమ్మ జ్ఞాపకం వస్తున్నాడు, వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నది అమ్మ జ్ఞాపకం, మళ్ళీ అమ్మ అమ్మ అని ఏడుస్తారు, అప్పుడు అమ్మ ఏం చేస్తున్నారు పని మానేసి వచ్చి ఎత్తుకుంటున్నాను. ఈ బొమ్మల సరదాతోటి పిల్లడు పిల్లడు అని చెప్పి పిల్లోడి దగ్గర తల్లి రాదని ఇది బాగా అర్థం చేసుకోండి, ఏ తల్లి కూడా బొమ్మలతో ఆడుకుంటే ఇది ఆడుకుంటున్నాడు మనకెందుకు మన పని మనం చూసుకుందాం అనుకుంటున్నాడు తల్లి, కానీ ఆడు బొమ్మల గొడవ మారిచి ఏడు మొదలెచ్చేటప్పుడు మళ్ళీ ఎత్తుకుంటున్నాడు. అలాగే మనం ఈ రూపాలు ఈ నామాలు ఈ బొమ్మలతో ఆటలో ఉన్నాం, ఇంకా ఏడుపు రాలేదండి, దేవుడి కోసం ఏడుపు ఇంకా మనకు ప్రారంభం అవ్వలేదండి, ఇంకా బొమ్మల గొడవలు ఈ బొమ్మల గొడవలు నేను చెప్పి తల్లి వచ్చి ఏ విధంగా అయితే ఎత్తిపోతే ఈ లోకం గొడవలోని ఈ లోకానికి సంబంధించిన రూపాలు ఈ లోకానికి సంబంధించిన నామాలు ఈ లోపానికి సంబంధించిన సంసారాల గొడవలు ఉన్నాయని చెప్పి దేవుడు ఏదో వాళ్ళ గొడవలు ఉన్నారు కదా మనకెందుకు, తల్లి కూడా ఏ తల్లి కూడా ఆడుకుంటాడు ఎత్తుకోదండి, మీకు అర్థమవుతుంది ఏదో ఆడుకుంటున్నాడు మనకు పని మళ్ళీ అనుభూతాన్ని వేసుకుంటాను అంటుంది. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే వాడు ఏదో వాళ్ళ రూపాలు నామాలు వాళ్ళ గొడవలు వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారు మన కోసం ఏడిస్తే కదా మళ్ళీ మనం ఎత్తుకునేది వాళ్ళు మన కోసం వాడు దేవుడి కోసం ఏడవటం రా ధ్యానం అంటే అంటున్నాం, అంటే మనకి లోక దూరం ఎక్కువగా ఉన్నా అని చెప్పి లోకం గొడవ సరదా సరదాగా ఉన్నప్పుడు ఏదో వాళ్ళు దిప్పరాలు పడుతున్నారని దేవుడు మన జోలికి రాడు ఆ బొమ్మలు ఒకసారి పిల్లడు అవతల ఇచ్చిరేసి ఈ బొమ్మల మీద వాడుకున్న ప్రీతి పోయి అమ్మా ఎప్పుడైతే వాడు ఏడ్చాడో అప్పుడే ఎత్తుకుంటాడు తల్లి వచ్చి ఎత్తుకుంటుంది. అలాగే మనకి ఈ లోకానికి సంబంధించిన విషయాలతో ఆ సరదా పోయినప్పుడే మనకి పరమేశ్వరుడు ఒక్కసారి తీసుకెళ్లి మన ఆలింగనం తీసుకుంటాడు ఆయన తీసుకుని, మనం సినిమా చూసేటప్పుడు అవి బొమ్మలే అనుకుంటాం కానీ నిజం అనుకో నీకు అర్థమవుతాయి, అవి సినిమాలు చూసేటప్పుడు నిజం అనుకుంటాం అవి బొమ్మలే అనుకుంటాం, చిన్నపిల్లలు ఏమనుకుంటారు అవి నిజమే అనుకుంటారు, పెద్దవాళ్ళు ఏమనుకుంటారు నిజం కాదు ఉడికి సినిమా అనుకుంటారు, అవి ప్రపంచం అంతా మనకు ఎలా ఉంది నిజం కింద ఉంది జ్ఞానికి సినిమా కింద ఉంది ఇదే తేడా, ఈ ప్రపంచం అంతా స్టేజ్ ఆ స్టేజ్ మీద ఎవళ్ళు యాక్షన్ వాళ్ళు వేసేసి దిగిపోతూ ఉంటారు, మనం ఏ పని మీద స్టేజ్ మీదకి వచ్చామో మనం యాక్ట్ చేసి మనం మళ్ళీ మనం యాక్ట్ చేసి వెళ్ళిపోతాం వెనక్కి వెళ్ళిపోవడానికి చచ్చిపోతాం అనుకుంటాడు, ఈ ప్రపంచం అంతా ఒక స్టేజ్ ఈ స్టేజ్ మీదకి వచ్చిన బొమ్మలు మనం ఈ స్టేజ్ మీదకి వచ్చిన బొమ్మలు మన పాత్ర ఏం చెప్పుకుంటాడు మన డైరెక్టర్ ఏం చేస్తాడు నువ్వు దిగరారు బాబు వెనక్కి వచ్చేరా అంటాడు, అంటే మనం ఇప్పుడు యాక్షన్కి వచ్చాం ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం అనే స్టేజ్ మీదకి మనం ఎందుకు వచ్చాం యాక్షన్ మాకు ఈ యాక్షన్ సరదాగా ఉంది ఇంకా ఎలా ఉంటామంటే ఉండని ఉండటం ఆ యాక్షన్ అయ్యేటప్పటికి ఆ డైరెక్టర్ ఏ విధంగా అయితే వాడిని వెనక్కి తప్పించేస్తాడు యాక్టర్ని, మనకు కూడా ఈ భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చామో ఏ పని అయితే పూర్తయిందో ఆ పని పూర్తయిందో మనం చేయి వెనక లాగేస్తాం, ఈ ప్రపంచంతో షేక్స్పియర్ చెప్పాడు ఈ ప్రపంచంతో ఒక స్టేజ్ ఇది ఒక నాటకశాల, ఆ నాటకంలో ఏదో ఒక భావన యాక్ట్ చేయడానికి వచ్చాం, మన యాక్షన్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు ఏం చేస్తాడు తీసేస్తాడు డైరెక్ట్ ఏ విధంగా అయితే ఆ యాక్షన్ అయిపోయిన వాడిని బయటకు వెనక్కి వచ్చామని చెప్తాడు వాడు, అదేవిధంగా మనకు కూడా మన యాక్షన్ అవ్వగానే మన ముక్కులో గాలి బయటకు తీసుకుని వెళ్ళిపోతాం. ధ్యానం ఎలా చేయమంటారని ఈయన అడుగుతున్నాడు, ధ్యానం ఎలా చేయటం ఏంటరా నువ్వు గాలి పీల్చుకుంటున్నావు గాలి విడిచిపెడుతున్నావు సహజంగా జరుగుతుంది నీ స్వరూపమే ధ్యానం, ఏమంటున్నారు నీ స్వరూపమే నీకు సహజంగా నీకు తెలియకపోయినా ధ్యానం జరుగుతుంది దాన్ని నువ్వు గుర్తిస్తే చాలు అన్నారు, ఇది బాగా అర్థం చేసుకోండి, నాలో ప్రేమతత్వం లేనప్పుడు నీలో కాలం ఉన్నా నాకది ఆ కనపడదు ఏంచేత ఆ చూసే యోగ్యత కానీ ఆ చూసే ఫ్యాకల్టీ కానీ ఆ బుద్ధి సూక్ష్మత కానీ నాకు లేదు, నాలో లేనిది మీలో ఉన్నా అది కనపడదు, నాలో ఉండి మీలో కూడా ఉంటే ఇది కాదా దీని విలువను తెలుస్తుంది, నాలో లేనప్పుడు మీలో ఉన్నా నాకది ఆ కనపడదు, అయితే గుర్తించడానికి కూడా కొంత యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి వాడు డిజర్వ్ అయి ఉండాలి, అంటే ధ్యానం అనేది నీ నిజస్వరూపం యువర్ ట్రూ స్టేట్, ఈ లోపల చైతన్యమే ధ్యానం నీ నీ యొక్క నేచరే ధ్యానం, ధ్యానం ప్రత్యేకంగా ఇదంతా మనం బొమ్మల దగ్గరలో పెట్టుకోవడం ఆ రూపాలు చూడటం ఇదంతా ఆర్టిఫిషియల్ అనమాట, అది చేయొచ్చు దానికి పర్వాలేదు భగవాన్ అది చెప్పడం లేదు, నీ స్వరూపమే ధ్యానం నీ స్వరూపమే ధ్యానం, అయితే ధ్యానం చేయడం నీ కష్టం మరి గాలిపించుకోవడం ఏమైనా కష్టంగా ఉంది కష్టం లేదు దాని అంతటే జరుగుతుంది అది నీ లోపల దాని అంతటే జరుగుతుంది ధ్యానాన్ని నువ్వు చూస్తే చాలు ఇలా విషయం చెబుతున్నాడు, ధ్యానం లోపల జరుగుతుంది సహజంగా జరుగుతుంది దాన్ని గుర్తిస్తే సరే సరే, ఒకవేళ నువ్వు గుర్తించడం లేదనుకో ఎందుకు నువ్వు గుర్తించలేకపోతున్నావు, ఇక్కడ చెబుతున్నారు అసలు విషయం లోపల ధ్యానం జరుగుతుంది నువ్వు అది గుర్తిస్తే సరే సరే అంటే అప్పుడు ధ్యానం పేరు మీద కష్టం అక్కర్లేకుండా నీ ధ్యానం సాగిపోతూ ఉంటుంది, లోపల ధ్యానం జరుగుతున్నప్పటికీ నీ స్వరూపమే ధ్యానం అయినప్పటికీ దాన్ని గుర్తించే శక్తి నీకు లేకపోతే ఎందుకు నీకు ఆ శక్తి లేదు, ఎందుకు నీకు ఆ శక్తి లేదు అది కూడా భగవాన్ చెప్తున్నారు, ఏం చెబుతున్నారంటే తరతరాల నుండి జన్మ జన్మల నుండి యుగ యుగాల నుండి తరతరాల నుండి, జన్మ జన్మల నుండి, యుగ యుగాల నుండి, అంటే ఎన్నో ఈ జీవుడు ఎప్పుడైతే భగవంతుడిలో విడిపోయాడో, ఈ దేహబుద్ధి ఎప్పటికైతే జీవుడు కలిగిందో, ఇప్పుడు మనం ఏం లేదు, ఎలా ప్రమాదంలో పడ్డాం, ఎప్పుడు ఈడిపోయాము, ఏ జన్మలో ఈడిపోయామో, ఏ యుగంలో ఈడిపోయామో, మొట్టమొదటి దేహం మనకి ఎప్పుడు వచ్చిందో, మొత్తం మీద భగవంతుడితో మనం విడిపోయాం. ఈ ప్రసంగాల ద్వారా, ఈ పూజల ద్వారా, ఈ ధ్యానాల ద్వారా, ఈ సేవల ద్వారా మళ్ళీ ఎక్కడి నుంచి ఏ దేవుళ్ళు అయితే విడిపోయామో ఆ దేవుళ్ళు ఐక్యం అవటమే మన జీవిత లక్ష్యం. అంటే శాంతి స్వరూపం, సుఖ స్వరూపం, ఆనంద స్వరూపం, చైతన్య స్వరూపం అనేటువంటి పరమేశ్వరుడు నుంచి మనం విడిపోయాం. మళ్ళీ ఏదో సాధనండి, ఇంకోటనండి, ఇంకోటనండి, మళ్ళీ ఆయనతో ఐక్యం అవటం కోసం మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ మజిలీలో ఈ రోజున పాండవచ్చు ప్రయాణం సాగుతుంది ఆయనతో కరవటం కోసం. ఇది ఒక మజిలీ. మళ్ళీ కొంతకాలం ఈ శరీరం చచ్చిపోతుంది, మళ్ళీ ఇంకో కొత్త శరీరం వస్తుంది, అదొక మజిలీ. మొత్తమే భగవంతుల్లో నువ్వు ఐక్యమయ్యే వరకు నీకు ఈ దేహాలు మారుతానే ఉంటాయి. దేహాలు దేహాలు చనిపోతూ ఉంటాయి, దేహాలు పుడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక మజిలీ, ఏదో ఒక స్టేషన్ అనమాట. రైలు కదిలింది అనుకున్న స్టేషన్లో ఆ ఎంతసేపు పడుతుందో స్టేషన్లో, 2 నిమిషాలు 3 నిమిషాలు, మళ్ళీ ఆ స్టేషన్ వదిలేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ దేహంలో ఉన్నావు, నీ దేహానికి ముగింపు ఉంది కానీ నీ యాత్రకు ముగింపు లేదు. మన దేహానికి ముగింపు ఉంది, మన యాత్రకి ముగింపు లేదు. భగవంతుడు ఐక్యం అయ్యే వరకు మన యాత్రకు ముగింపు లేదు. సజీవుడు చావు, శరీరం చచ్చిపోతుంది, శరీరం చనిపోతుంది. ఇప్పుడు చూడండి, మన గమ్యానికి వెళ్ళినప్పుడు ఒక రైలు వదిలేస్తా ఉంటూ ఇంకో రైలు మారుతాం, జంక్షన్ లో రైలు మారినంత మాత్రం చేత నీ ప్రయాణం ఆగదు. అదేవిధంగా నీ దేహం మారినంత మాత్రం చేత నీ ప్రయాణం ఆగదు. దేహానికి ముగింపు ఉంది, నీ ప్రయాణానికి ముగింపు లేదు. ఎప్పుడు భగవంతుడు ఐక్యం అయ్యే వరకు లైఫ్ ఈజ్ ఎండ్లెస్. మన ప్రయాణానికి ముగింపు, దేహానికి ముగింపు ఉంది. ఏదో రోజున మొసలుదు అవుతుంది, ఏదో రోజున రాలిపోతుంది. దేహానికి ముగింపు ఉంది కానీ ప్రయాణానికి ముగింపు లేదు. ఎక్కడికి నువ్వు గమ్యస్థానానికి వెళ్లే వరకు, ఎక్కడి నుంచి అయితే విడిపోయావో అక్కడికి వెళ్లే వరకు నీకు నీ ప్రయాణానికి ముగింపు లేదు. లైఫ్ ఈజ్ ఎండ్లెస్. ఒకే దేహంలో ఉన్నప్పుడు నీకు మామూలుగా బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలాగొస్తున్నాయో అలాగే మళ్ళీ కొత్త దేహం వస్తుంది. కానీ ఇందులో నీ లోపల నువ్వు బాల్యంలో ఉన్న నేనే ఇప్పుడు ఉంది, యవ్వనలో ఉన్న నేను ఇప్పుడు ఉంది, ముసలితనంలో ఉన్నప్పుడు నేను కూడా ఆ నేనే. అని అలాగే దానికి ఒక కొత్త దేహం వస్తుంది, కానీ అంతకంటే అది ఏం మారదు. దేహం యొక్క ప్రయాణం వల్ల నీలో ఏం మార్పులు వచ్చేవు. అంటే ఇప్పుడు ఇది మనం ఎక్కడున్నాం, పాండవులు ఉన్నాం. ఇక్కడి నుంచి కాశీ వెళ్ళిపోతాం అనుకోండి, మాకు పాండవులు నచ్చడం లేదు కాశీ వెళ్ళిపోతామని, ఇది అర్థం చేసుకోమన్నారు రమణ మహర్షి గారు. నువ్వు పాండవులో కూడా నీ మనసుని జయించాలి, కాశీ వెళ్ళిన నువ్వు నీ మనసుని జయించాలి. నువ్వు పాండవు నుంచి కాశీ వెళ్ళటం వల్ల మనసుని జయించవు. ఇక్కడ ఎదురుకుండా బోధి కనిపిస్తుంది, అక్కడ గంగా నది కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం చలి తక్కువగా ఉంది, అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంది. పాండవులో కొన్ని గుళ్ళు తక్కువగా ఉన్నాయి, కాశీలో గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. నువ్వు కాశీ వెళ్ళటం వల్ల వాతావరణం మారుతుంది, నదులు మారుతాయి, పరిసరాలు మారుతాయి, వాతావరణం మారుతుంది. కానీ ఆ సుబ్బారాయుడు మారడు, వాడు అంతే అంటున్నాడు. పాండవులు ఉన్నా కాశీలో ఉన్నా ఎవరిని జయించాలి, ఎవరిని నిగ్రహించాలి, ఎవరిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అది చూసుకోవాలి. నువ్వు కాశీ వెళ్ళినంత మాత్రం చేత రామేశ్వరుడు మాత్రం నీకు జ్ఞానం వచ్చేది. అలాగైతే అందరికీ మనం అందరూ రామేశ్వరానికి జ్ఞానం వచ్చేది, 400 రూపాయలు సంపాదించుకుని రైళ్లు చోటు రోజు తిరుగుతున్నాయి. అంటే దేహం యొక్క కథలకి నీ మీద ఆరోపించుకుని నేను పుట్టాను, నేను చచ్చిపోయాను అనుకుంటున్నావు. దేహం సంబంధం లేదు నీకు, దేహంతో సంబంధం లేదు. అంటే ఈ దేహము నాది అని లోపల ఏ జీవుడైతే నీకు అంటున్నాడో వాడు, ఆ జీవుడికి ఉండే లక్షణాలు, ఆ జీవుడికి ఉండే స్వభావం నువ్వు మార్చుకుంటేనే కానీ నీకు జ్ఞానం కలగదు. ఎందుచేత? ఆ జీవుడికి దేహం లేకుండా ఉండలేదు. మన దేహం అన్నం లేకుండా ఉండలేదు, మన దేహం అన్నం లేకుండా ఉండలేదు. లోపల జీవుడు దేహం లేకుండా ఉండలేదు. జీవుడు దేహం లేకుండా ఉండలేదు కాబట్టి వాడు కొత్త శరీరం వస్తుంది, పాత శరీరం చచ్చిపోయాడు. జీవలక్షణాలు ఎప్పుడైతే పోయినాయో ఆ జీవలక్షణాలు పోయిన వెంటనే వాడి దేహంతో ఇంకా పడలేదు. ఇప్పుడు మీకు సిగరెట్లు కాల్చే అలవాటు లేదనుకోండి, మాట వస్తుంది ఎవరైనా, మీకు సిగరెట్లు కాల్చే అలవాటు లేదనుకోండి, ఎవడో తీసుకొచ్చి సిగరెట్ పెట్టి పెదిలిగా పెడతాడు అనుకోండి, మీకు దాని మీద ఏమైనా దృష్టి ఉంటుంది? ఏమి దృష్టి ఉండదు. అంటే జీవుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలను పులిపులి చేసుకోవడం కోసం వాడికి కొత్త దేహం. ఇప్పుడు మీకు సిగరెట్ పెట్టి ఎవరైనా ఎదురుకుండా పెట్టారని, ఎదురుకున్నాని మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందనుకోండి, గబుక్కి వెళ్ళి మీకు సిగరెట్ పెట్టిందే మీకు చేయి పడుతుంది. ఆ సిగరెట్ కాల్చే అలవాటు లేదనుకోండి, ఎదురుకుండా మీకు పెట్టున్నా కానీ మీకు ఉపయోగం లేదు, దాని మీద దృష్టి మీకు వెళ్ళదు. బాగా అర్థం చేసుకోండి, ఆ సిగరెట్ పెట్టితోటి మీకు ఎందుకు పని లేదు? మీకు సిగరెట్ కాల్చే అలవాటు లేదు కదా. అలాగే జీవలక్షణాలు అన్ని పోయేది ఇప్పుడు కాదు, దేహంతో ఇంకా పని లేదు. ఈ మధ్య కాలేజీకి ఒక స్వాములవారు వచ్చారు, ఆ కాలేజీకి ఓ స్వామివారు వచ్చారు. సరే ఆ కాలేజీ లెక్చరర్లు అందరూ అన్నారంటే, ఏమంటే స్వామివారు స్వామివారు మీరు మా కాలేజీకి వచ్చారు, మా పిల్లలకి ఏదో 10 నిమిషాలు ఏదో చెప్పండి అన్నారు. పెద్ద స్వామివారు, పెద్ద స్వామివారు అంటే మీ వెనకాల గుర్రాలు రథాలు ఉండాలి, గదర్లు ఉట్టిపెట్టలు ఉండాలి, అర్థమవుతుందా? అది అంటే లోకం దగ్గర ఏంటంటే రూపానికి ఆర్పాటానికి మోకపోతుంది. ఒక అమ్మాయి చాలా అందంగా ఉందనుకోండి, ఆ మనస్సు ఎంత అగ్లీగా ఉన్నా ఆ రూపాన్ని చూసి లోకం మోకపోతుంది. పెళ్ళికూతురు ఎర్రగా ఉందనుకోండి, పెళ్ళికూడు చాలా బాగుంది అనుకుంటాడు, కానీ ఆ మైండ్ ఎటువంటి వాడికి అక్కర్లేదు, ఆ లోకం ఎంత సహజం. అమ్మాయి నల్లగా ఉంటుంది అనుకోండి, చాలా బుద్ధిమంతురాలు అనుకోండి, మనసు చాలా మంచిది అనుకోండి, అది చూడండి వాడు, అది చూసే కళ్ళు లేనప్పుడు ఆడేం చేస్తుంది. అసలు లోకం యొక్క సహజం ఏంటంటే రూపాన్ని చూసి లోకం మోహపడుతుంది. గుణం ఎవరికి కావాలి? లోపల గుణం చూసి ఎంజాయ్ చేయటం అది ఉండదు, రూపం చూసేటికి ఆకర్షణ. అంటే ఆ పెద్ద స్వామివారు వచ్చారు, పెద్ద స్వామివారు వచ్చారు. సరే వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఏమంటే స్వామివారు మీరు వచ్చారు కాబట్టి ఏదో మా పిల్లలకు 10 నిమిషాలు ఏదో చెప్పారు. ఈ స్వామివారు ఏమన్నారంటే ఏదో చెప్పేసి 10 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతే ఏ గొడవ లేకపోయినా ప్రశ్నలు అడగండిరా అన్నారు. అందులో పిల్లలు ఏమడిగాట, ఏమంటే మీరు ఎందుకంటే మనం పుట్టిన పని ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు మనం అందరం పుట్టాము, దేవుని మాట వద్దని మనం అందరం పుట్టాము, ఇప్పుడు ఎందుకు పుట్టినట్టు అని అడిగాను. ఆ స్వామివారు అన్నారంటే, నువ్వు ఎందుకు పుట్టావు అనేది తెలియాలంటే నీకు ధ్యానం చేస్తే తెలుస్తుంది, కానీ ధ్యానం చేయబోతే నీకు తెలియదు అన్నారు. ఇప్పుడు మనం ఎందుకు పుట్టామో మనం తెలుసుకోవడానికి పెద్ద ధ్యానాలు విచారణ చేయక, ఆత్మను తెలుసుకోవడానికి భగవంతుని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి, విచారణ చేయాలి, కానీ మనం ఎందుకు పుట్టాము? నీ వాసనలు ఏంటి, నీకు తెలియటం లేదా, దానికి ధ్యానం ఎందుకు? కదా ఇప్పుడు మన వికారాలు ఏంటో మనకు తెలుస్తున్నాయి కదా, మన రోగాలు ఏంటో మనకు తెలుస్తున్నాయి కదా. మీరు భగవంతుని తెలుసుకోవడానికి ధ్యానం చేయాలి, విచారణ చేయాలి. వాడు ఆ పిల్లవాడు ఎందుకు అంటున్నాడంటే, మనం ఎందుకు పుట్టినట్టు అన్నాడు. మనం ఎందుకు పుట్టినట్టే అంటే మన అంటే మన వాసనానుగుణంగా పుడతాం, మనం మనకు వాసనానుగుణంగా పుడతాం. అంటే పూర్వం యొక్క దేహాలు మనకి జ్ఞాపకం ఉండగానే ఆ దేహంలో మనం ఏ వాసన అభివృద్ధి చేసామో ఆ వాసనకు అనుగుణంగా ఈ దేహంలో మనం పనిచేస్తాం. వాసన తెలుసుకోవడానికి ధ్యానం చేయక్కర్లేదు, వాసన నశింపు చేయడానికి ధ్యానం చేయాలి. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఎందుకు పుట్టానని, నేను ఎందుకు పుట్టాను, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియాలంటే నువ్వు ధ్యానం చేయన్నాడు. అది ధ్యానం ఎందుకు? భగవంతుడు ఐక్యం అవడానికి ధ్యానం చేయాలి. నాకే వాసన ఉందో నాకు తెలియటానికి ధ్యానం ఎందుకు? కోరుకుంటే జీవుడు, కోరిక లేకపోతే దేవుడు. నీ కోరికని నెరవేర్చుకోవడం కోసం నువ్వు పుట్టావు. నా కోరిక ఏంటో నాకు తెలుస్తాను కదా, దానికి ధ్యానం చేయటం ఎందుకు? నా కోరిక పోగొట్టుకోవడానికి ధ్యానం, కానీ నా కోరిక ఏంటో తెలుసుకోవడం నాకు ధ్యానం చేయక్కర్లేదు. ఎవరికి ఏ కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అని పుడతాడు. బాగా అర్థం చేసుకోండి, నా ఎంత ఇక్కడ ఉంది ఆ కోరిక నెరవేరిపోతే ఎంత సుఖంగా ఉంటాం, ఎంత శాంతిగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం అనుకుంటాడు ఎవడో జీవుడు. ఆ కోరిక నెరవేరింది అనుకోండి, కోరిక నెరవేరాక దానికి సంబంధించిన ఫలం వాడు అనుభవించాక ఇందులో కూడా ఏ లేదని సంగతి అప్పుడు తెలుస్తున్నాడు. ఇలా కొన్ని కోట్లు జన్మలు వెళ్ళిపోతాడు. ఏదో అక్కడ సుబ్బారాయుడు ఉన్నాడు, ఆ సుబ్బారాయుడు లాగా మనం ఎంత సుఖపడవచ్చో అనుకుంటాడు వీడు. చివరికి ఈ సుబ్బారాయుడులాగా తయారవుతాడు. ఆ సుబ్బారాయుడు తయారాక అందులో ఏమీ లేదని కష్టపడి 10 జన్మలు కష్టపడి సాధించాక అందులో కూడా ఏమీ లేదని తెలిసాక మళ్ళీ అక్కడ నుంచి పక్క దాకా వెళ్తా ఉంటాడు. ఇది మాయ. కోరిక అంటే ఏంటి? ఆ కోరిక నెరవేరిపోతే ఇంకా మనకి సుఖం వచ్చేస్తుంది, ఇంకేం పర్వాలేదు, సుఖం వచ్చేస్తుంది అనుకుంటాం. ఆ కోరిక నెరవేరుతుంది, నెరవేరాక తెలుస్తుంది అందులో కూడా ఏమీ లేదు. ముందు ప్రపంచంలో ఏ వస్తువులోనే ఏ విషయంలోనే సుఖం లేదన్న సంగతి నీకు ముందు అర్థం కాదు. అది అర్థం కాకపోతే ఎక్కడో ఏదో సుఖం ఉంది అనుకుంటాం. అంటే పెంకింట్లో సుఖం లేదు, అక్కడ మేళ్ళ వాళ్ళు చాలా సుఖపడిపోతున్నారు అనుకుంటాం. ఈ పెంకింట్లో ఏం చేసుకుంటున్నారో మేళ్ళ వాళ్ళు అదే చేసుకుంటూ ఉంటారు. కానీ పెంకింట్లు ఏమనుకుంటారంటే మేళ్ళలో ఉన్న వాళ్ళు అందరూ సుఖపడిపోతున్నారని నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కష్టపడి మొత్తం మీద ఏదో జన్మలో ఆడిపోడు, ఆ జన్మలోకి పాపం మరుచు జన్మ ఇదో మేళ కట్టేస్తారు. కట్టాక తెలుస్తుంది అందులో కూడా ఏమి లేదు. అంటే ప్రపంచంలో ఏ వస్తువులోనే ముందు సుఖం లేదని నీకు అర్థం అవ్వాలి. సుఖం ఎక్కడుంది? భగవంతుల్లోనే ఉంది. సుఖము శాంతి ఒక భగవంతుల్లో, తప్పింది ఇంకెక్కడ లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మనకి లేని దాంట్లో ఏదో సుఖం ఉందని అనుకుంటున్నాం. దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసి 1000 జన్మలో 2000 జన్మలో ఖర్చు పెట్టేస్తాం. ప్రపంచంలో ఏ వస్తువులోనే సుఖం లేదు. సుఖం ఎక్కడుంది? మీ స్వరూపంలో ఉంది, ఆత్మలో ఉంది, చైతన్యంలో ఉంది. అది సుఖస్వరూపం, శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. కర్తృ చిత్తు ఆనందం. నేను ఉన్నాననేది అందరికీ ఉంది, నేను ఉన్నానన్న సంగతి అందరికీ తెలుస్తుంది. దానికి స్త్రీకైనా పురుషుడికైనా, లేదా ధనవంతుడికైనా, ధనం లేని వాడికైనా, చదువుకున్న వాడికైనా, చదువు లేని వాడికైనా, అందరికీ నేను ఉన్నానన్న సంగతి నీకు తెలుస్తుంది కదా. ఆ నేను ఉన్నాను, ఆ ఉండటమే దేవుడి పని, ఆ ఉండటమే దేవుడి పని. అంటే నువ్వు ఆ దేవుడు కనుక తెలుసుంటే దేహం ఉన్నా దేహం లేకపోయినా ఉంటావు, నువ్వు ఉంటావు, అది దేవుడు. అంటే ఇంతకీ ధ్యానం అనేది నీ స్వరూపమే, ధ్యానం అనేది నీ స్వరూపమే. అయితే సహజంగా నీ లోపల జరుగుతున్నటువంటి ధ్యానాన్ని గుర్తింపు నీకు రావటం లేదు, గుర్తింపు నీకు రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని ఇక్కడ ప్రశ్న. కానీ వాసన అనేక జన్మల నుంచి, బహుజన్మల నుంచి ఆ వచ్చిన ఉన్న వాసన ఏం చేస్తున్నట్టు, జపంలో కూర్చున్నప్పటికీ ఆ మనస్సును వాసన బయటకు లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు పేకాట బాగా ఇష్టం అనుకుంటుంది, ఎవరో పంతులు గారు చెప్పారో మనం ధ్యానం చేసుకోమన్నారో, ఆడి ధ్యానంలో కూర్చుంటాడు అనుకోండి, ఆడికి పేకాట అలవాటు ఉన్నంతకు ముందు ఆడికి నీకు అర్థమవుతుంది. ఆ పేకాట అలవాటు ఏం చేస్తున్నట్టండి, ధ్యానం చేసుకున్నావులే చేసావులే వెళ్ళి లేదు పేకాట నీ చెయ్యి కోసం చూస్తున్నారు అక్కడ వెళ్ళి అంటున్నారు. నీకు అర్థమవుతుంది, ధ్యానం గొప్పగా చేస్తున్నావులే కూర్చున్నావు ఆ వాసన చెబుతున్నట్టుండే, నీకు ఇలా ధ్యానం కావాల్సి వచ్చిందని పెద్ద గొప్పవాడైపోయాను వీళ్ళు కూర్చోవడం చేతి కలిపి చెయ్యి కలిపి అని చెబుతున్నట్టు. వాసన ఎక్కువ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, కోసపు వాసన అంటే నువ్వు ఎక్కడి నుంచి ధ్యానం చేసుకోవాలి నువ్వు అనుకున్నా నేను ధ్యానం వాసన చేయి బలవంతాను. ఇవాళ నీ గొప్ప ధ్యానాన్ని ధ్యానం చేసేస్తున్నావు, ధ్యానం కావాల్సి వచ్చిందంటే ఆ వాసన ఏం చేస్తున్నావు, బలవంతాన్ని లాఠ్యాన్ని రోడ్డు మీద తీసుకుపోతున్నావు. ఈశ్వర అనుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే ఒక చిన్న వాసనలోంచి కూడా జీవుడు బయటకు రాలేదు. సోదర మహాశయ గారు, ఈశ్వర అనుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం కనుక లేకపోతే ఒక చిన్న వీక్నెస్ నుంచి, ఒక చిన్న బలహీనత నుంచి కూడా జీవుడు బయటికి విడుదల పొందలేదు. మన శరీరంలో ఉన్న ప్రాణం బయటికి రావడానికి 100 రోగాలు అక్కర్లేదు, 1 రోగం చాలు. అదేవిధంగా మనం పాడైపోవటానికి, పతనం అయిపోవటానికి, భ్రష్టత్వం పట్టడానికి 100 చెడ్డలవాట్లు అక్కర్లేదు, 1 చెడ్డలవాడు చాలు. ఏం చెబుతున్నారు అని తీసిన చూడండి, చెవులున్న వాళ్ళందరూ. ఆ వాసనకి ఎంత బలం ఉందో, నీకున్న వాసనకి ఎంత బలం ఉందో, దానికి ఎంత వేగం ఉందో, దానికి ఎంత ఫోర్స్ ఉందో, దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉందో, దాని బలాన్ని దాని స్ట్రెంగ్త్ని నీకు చూపించకుండా ఈనాటి కానీ ముందు నాటికి కానీ, ఈ జన్మకు కానీ ముందు జన్మకు కానీ ఆ వాసన యొక్క బలం నీకు చూపించకుండా వాసన నిన్ను విడిచిపెట్టి బయటకు వెళ్ళి, ఆ వాసన నీతోటి ఫైట్ చేసినప్పుడు నీకు ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం కనుక నీకు లేకపోతే వాసన చేతిలో నువ్వు ఓడిపోతావు, నీ చేతిలో వాసన కూడా. చలంగారు అంటారు, ఓ భగవాన్, నేను సంఖ్యల మధ్యలో ఉన్నాను, ఈ సంఖ్యలలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇందులోంచి నేను విడుదల పొందలేనన్న సంగతి కూడా నాకు తెలుస్తుంది. ఈ సంఖ్యలు నువ్వే తీయాలి, నువ్వే ఓర్చాలి, నువ్వే నరకాలి, కానీ ఈ సంఖ్యలు నువ్వు నరకాలి కానీ నా వల్ల కాదు. ఈ సంఖ్యల మధ్యలో ఉన్నాను నేను, ఇందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా తెలియచేటవాళ్ళు ఈ సంఖ్యలోంచి బయటకు రాలేను, నువ్వే ఈ సంఖ్యలోంచి నన్ను విడిపించాలి, కానీ కేవలం నా ప్రయత్నం అయితే సరిపోదు. అది సంఖ్యలు అంటే వాసులు, నీ హాస రేఖలో, నీ చూపు వెలుగులో. భగవాన్ ఒక్కొక్క చూపు ద్వారా ఒక వాసు వింటాడు. ఓ జస్ట్ గ్లాన్స్. జ్ఞానంలో ఎక్కడ చూసినా ఉండదండి అందరం, ఎక్కడ ఉందంటే జ్ఞానంలో. ఇక ఏ మూల, ఏ మాట చూసినా, ఏ కథలకి చూసినా, ఏది టచ్ చేసినా అంత అనుగ్రహమే. ఒక జ్ఞానికి ఎప్పుడైనా చిరాకు వచ్చినా, కోపం వచ్చినా, అది జ్ఞానం యొక్క అనుగ్రహం. ఇక వాడి దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకేం లేదు. జ్ఞానికి అనుగ్రహం తప్పించి ఆయన కోపం కూడా ఆయన అనుగ్రహమే, ఆయన చిరాకు కూడా ఆయన అనుగ్రహమే, ఆయన స్పర్శ కూడా ఆయన అనుగ్రహమే, ఆయన చూపు కూడా ఆయన అనుగ్రహమే, ఆయన మాట కూడా ఆయన అనుగ్రహమే. ఎన్ని అందాలు జ్ఞానం చూసే చూడటానికి మనకు కళ్ళు ఉండాలి, కానీ జ్ఞానులు అన్ని అందాలి. ఈ చూపు వెలుగుల్లో ఒకసారి చూస్తాం, ఒకసారి మా ఊరికి మామూలు ఏం అలా చూస్తాం. ఆ చూపులో ఎంత మహత్తర ప్రేమ ఉందో, ఆ వెనకాల ఎంత అనంత శక్తి ఉందో నీకు. ఆ శక్తి ఎప్పుడైనా శరీరాన్ని కాదు, ఆ జ్ఞానం యొక్క శక్తి. ఆ జ్ఞాన చూపు మన ఎరు చూపు లాగా ఉండదు. నీకు అర్థమవుతుందో, ఆ లోపల ఆ చూపులో శక్తి ఉంటుంది, ఆ చూపులో జ్ఞానం ఉంటుంది, ఆ చూపులో తేజస్సు ఉంటుంది, ఆ చూపులో కాంతి ఉంటుంది. అది వచ్చి నీ లోపల ఉన్నటువంటి వాసన నేను మంట పెట్టడానికి చూస్తుంది. ఒకసారి ఒక షావుకారి గారు చెప్పారు నాకు, ఆయన 1946లో భగవాన్ని చూశారు. ఆయనకి అప్పుడు భక్తి లేదట, ఆయనకి అసలు భక్తి లేదట. ఆయన భార్య పోరు పల్లాక వెళ్ళారట. నేనండి అలా వెళితే భగవాన్ చూశారట. చూస్తే ఏమన్నా నాన్నగారు మీరేం అనుకోద్ది ఇలా అంటున్నానని ఒక మాదిగోను చూసినట్టు నాకు అనిపిస్తుంది. ఒక ఋషిని చూస్తున్నట్టు, ఒక జ్ఞానిని చూస్తున్నట్టు, ఒక యోగిని చూస్తున్నట్టు నాకు అనుకోలేదు. మా ఆవిడ బలవంతాన్ని వెళ్ళానండి, ఎవరు వెళ్ళిన లేకుండా మాదిగోను చూసినట్టు అనిపించండి. ఈయన మాదిగోడిలాగా ఉన్నాడు అనుకుంటున్నారు. ఈయన ఎవరండి? ఈ షావుకారు గారు. ఈయనంతటి ఆ చూపు చూచాడండి, ఆ అనుకోవటం చూచాడు. ఈయనంత చూసి ఎవరంత చూసండి, ఈయనంత చూసి ఈయనంత ఎవడైతే మాదిగోడు, ఈయన మాదిగోడిలాగా ఉన్నాడని ఎవడైతే అనుకుంటున్నాడో ఆయనంత చూసేదానికి ఒక చిన్న నవ్వు. అంటే నీ ఆలోచన, నీ తలంపు, నేను చూశాను కదా, నేను గుర్తించాను చెప్పడం కోసం. జ్ఞానికి మన మనసులో ఏమొచ్చినా తెలిసిపోతాను. ఏంటి జ్ఞానం? మన ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు నీ యొక్క తలంపును గుర్తించాను అని అని చెప్పడం కోసం చిన్న నవ్వు నవ్వాడు. నేను బయటకు వచ్చేసాను. ఆ చిన్న నవ్వు 10 సంవత్సరాలు నన్ను వెంటాడి వెంటాడి వెంటాడి, రామబాణం మనిషిని వెంటాడబడుతుందో ఆ నవ్వు నన్ను 10 సంవత్సరాలు వెంటాడి 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 వెంటాడిన తర్వాత ఆయన భక్తుని నేను అయ్యాను. అప్పుడు మాదిగోడు అనుకోవటం లేదు, ఆయన పాద రేణువుని అనుకున్నాను. మొదటిసారి చూసినప్పుడు మాదిగోడు అనుకున్నాను. అలా ఆ నవ్వు నన్ను 10 సంవత్సరాలు వెంటాడి వెంటాడిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు ఆయన పాదం యొక్క రేణు ఉంది. ఆయన పాదం కూడా కాదు, ఆయన పాదానికి అనుకున్న ఒక రేణువు తోడుస్తున్నాను. అలా అనుకోవడానికి 10 సంవత్సరాలు పట్టిందటండి. ఏం చేయాలి? 10 సంవత్సరాలు ఆ నవ్వు నేను తయారు చేస్తాను, ఇది మైండ్ నేను తయారు చేస్తాను. ఇది యాక్చువల్గా జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. అంటే నవ్వు కూడా అనుగ్రహం, నవ్వు కూడా అనుగ్రహమే. అంటే నవ్వు ఏం చేసిందండి? మాది కూడా అనుకున్న వాడిని ఆయన పాదం ఎక్కడ రేణువుగా చేసింది, అంటే భక్తుడుగా మార్చింది. 5 నిమిషాలు భగవద్గీత చదువుకుంటే మాకు ఎక్కడ సాగుతుందండి అంటారు. మరి మిగతా మీరు చేసుకునే పనులు అనేది ఎక్కడ సాగుతుంది? ఏ చెట్ల కింద కూర్చుని లోకా బ్రాహ్మణం చెప్పుకునే టైం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సినిమాలకు వెళ్ళడానికి మీకు టైం ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాకెట్ ఆడుకోవడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీత చదవడానికి మీకు టైం లేదంటున్నారు, మరి ప్యాకెట్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే మీ వాసన. మీకు అర్థమవుతుందా? మీ వాసన సంగతి మీకు తెలియటం లేదు, టైం లేదు టైం లేదంటున్నారు. అది ఊరికి సాకర్. లోపల నీ ధ్యానం నీ స్వరూపమైనప్పటికీ తరతరాల నుండి, యుగ యుగాల నుండి, బహు జన్మల నుండి, అనేక జన్మల నుండి వస్తున్నటువంటి వాసన, కోరిక, డిజైర్, అది నీ మనస్సు. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, జపంలో కూర్చున్నప్పుడు బలవంతాన్ని లాగి తీసుకొచ్చి నేను రోడ్డునే పడేస్తాను. వాసన యొక్క వేగం అటువంటిది. నువ్వు పుట్టేంతకాలం అయింది, 50 ఏళ్ళు అయింది నువ్వు పుట్టి. అవి 50 ఏళ్ళ నుంచి ఉందనుకోపు, కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఆ వాసన, 1000 సంవత్సరాల నుంచి ఆ వాసన ఉంది. అంటే నేను బలవంతాన్ని, సాధనని ఈడ్చి బయటపడేస్తాను. నువ్వు హృదయంలో ఉన్నాడు దేవుడు అని చెబుతున్నావు. దేవుడు కూడా చెప్పాడు నీ హృదయంలో ఉన్నాడని. దేవుడు చెబుతున్నాడు, ముంటే నాకు కనపడాలి కదా, నాకు ఎందుకు కనపడుతుంది అని అడిగాడు అడ్వకేట్. అప్పుడు చెప్తారు భగవాన్, నీ అలవాట్ల యొక్క వేగం, నీ తలంపుల యొక్క వేగం, నీ సంస్కారాల యొక్క వేగం, నీ వాసన యొక్క వేగం వల్ల వాడు కనపడటం లేదు. నీ వాసనలు వదిలేసి చూడు, వాడు ఉన్నాడు లేదో నీకు కనిపిస్తాడు. కానీ నీ అలవాట్ల యొక్క వేగం వల్ల వాడు కనిపించడం లేదు, కానీ అది లేక కనిపించకపోవడం కాదు. అందుకని ఇప్పుడు ఈ పుస్తకం ఉందండి, ఇక్కడ ఈ పుస్తకం ఇక్కడ ఉందండి, అంతే చీకటిగా ఉందనుకోండి, నేను నాకు కనిపించదు ఈ పుస్తకం నాకు, అంటే లేదని అర్థం. మళ్ళీ ఇక్కడ వెలుగు వచ్చేవాడికి కనిపిస్తుంది, అదే నీ లోపల వస్తుంది. నీకు చీకటి వల్ల నీకు కనపడుతుంది, ఆ చీకటిని తొలగించుకుని చూడు, చీకటిని తొలగించుకుని చూడు, అప్పుడు నీకు వస్తువు తెలుస్తుంది. చీకటిని రోజు తిట్టడం కంటే దీపం వెలిగించుకోండి. చీకటిని తిడుతూ కూర్చుంటే చీకటి పోదు, దీపం వెలిగించుకుంటే పోతుంది. అలాగే నాలో ఈ వాసనలు ఉన్నాయి, ఈ తలంపులు ఉన్నాయి, నేను పాపాలు చేశాను, నేను దోషాలు చేశాను, నేను చెడ్డవాణ్ణి, నేను దుర్మార్గుని, ఇలా నీలో నువ్వు అనుకుంటే కూర్చోకు, ప్రయత్నం చేస్తే అన్నీ పోతాయి. చీకటిగా ఉంది, చీకటిగా ఉంది, చీకటిగా ఉంది, చీకటిని తిట్టకు, ఓ దీపం వెలిగించుకో, చీకటి అంతా పోతుంది. అదేవిధంగా నీలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ అలవాట్లు ఉన్నాయి, ఈ తలంపులు ఉన్నాయి, రోజు సినిమాకి వెళ్ళకపోతే ఉండలేకపోతున్నాయి, ఇలా నీ నువ్వు చుట్టుకుంటూ కూర్చోకు. ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని తెలిపించుకోవడానికి కొంత ప్రయత్నం చేయి, ఆ బలహీనతలు పోతాయి. చీకటిని తిడతంటే చీకట పోదు, దీపం వెలిగించుకుంటే చీకట పోతుంది. అదేవిధంగా నీకు ఏ తలంపులు అయితే ఉన్నాయో, నీకు ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, ఆ బలహీనతలను తెలుసు కూర్చోకు, ఆ బలహీనతల నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి, అప్పుడు ఆ బలహీనతలు పోతాయి. దీపం వెలిగిస్తే చీకట పోతుంది, నువ్వు ప్రయత్నం చేస్తే నీ బలహీనతలు పోతాయి. ఇంకా నీ ప్రయత్నం ఎప్పుడైతే చేసావో ఈశ్వర అనుగ్రహం కూడా ప్రయత్నం కనపడుతుంది. అంతేకాదు ఈ ప్రయత్నం ఈశ్వర అనుగ్రహం మీద మారిపోతుంది. నీ మనస్సును అస్తమాన్ని రెచ్చగొట్టకును, నీ మనస్సులో రోగాలంటే ముందు నువ్వు చూసుకో, మనస్సును రెచ్చగొట్టకు. దాన్ని కొంచెం జాగ్రత్తగా మనస్సును మచ్చుకు చేసుకుని, ఆ మనస్సుతో స్నేహం చేసుకుని, ఆ వాసన నుంచి మనస్సుని విడుదలయ్యేలా చూసుకోవాలి. ఆ మనస్సులో ఉన్న మురికి అంతా వదలాలి. ఏ వాసనలు అయితే నిన్ను బాహ్యంగా నేను ఈడ్చేస్తాయి, మనసును ఆ వాసన యొక్క పట్టు వదిలిస్తేనే కానీ మనసు లోపలికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది, ఆ ఏ వాసన అయితే నేను మనసును బయటికి లాగేస్తాడో, ఆ వాసన యొక్క వేగాన్ని నువ్వు జపం చేసి, ధ్యానం చేసి, విచారణ చేసి, భక్తి చేసి, భక్తి వల్ల ముక్తి వస్తుంది కదా, నువ్వు భక్తి చేసి భగవంతుని ప్రార్థించి ప్రార్థించి ఒకవేళ వాసన మీరు జయించలేకపోతున్నారు అనుకోండి, ఓ పరమేశ్వరుడా, ఎన్నో యుగాల నుంచి ఈ వాసనతో నేను బాధపడుతున్నాను, ఈ వాసన నన్ను బాధపడుతుంది, నువ్వు నన్ను ఇందులోంచి విడుదల చెయ్యాలి అని నీ తెలివితేటలు సరిపోతే భగవంతుని ప్రార్థిస్తుంటే భగవంతుని కరిగి నిన్న వాసనలోంచి విడుదల చేయాలి. ఏ బలహీనతలు అయితే బాధపడుతున్నాయో అందులోంచి విడుదల చేయమని భగవంతుని ప్రార్థిస్తే, అయ్యో పాప ఈ జీవుడు ప్రార్థిస్తున్నాడు, మనల్ని వేడుకుంటున్నాడు, మనల్ని శరణాగతి చేస్తున్నాడు, వాడిని మనం చూడకపోతే ఎవడు చూస్తాడు, మన బిడ్డవాడు మనం చూడకపోతే ఎవడు చూస్తాడు, ఆ వాసన వల్లే కదా మన స్వరూపం వాడికి తెలియటం లేదు అని అప్పుడు ఆయన వాసన నుంచి మన విడుదల చేస్తాడు. కృష్ణుడు అంటాడు గీతలో, ఏది మానేసినా యజ్ఞదాన తపస్సును మానకు అన్నాడు. నువ్వు చచ్చే వరకు, అంటే నీ శరీరం శ్మశానానికి తీసుకెళ్లే వరకు మూడు మానకు, నీకైతే నీకు వీలుని బట్టి నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, మూడు మటుకు మానవద్దన్నాడు. ఏంటి, ఒకటి యజ్ఞం, రెండు దానం, మూడు తపస్సు. ఈ మూడు నువ్వు మానవద్దు, వలకాళ్ళలో గిల్లు వరకు నువ్వు మానవద్దు, యజ్ఞదాన తపస్సు మానవు. అంటే ఏంటి, నువ్వు ఇతరులకు చేయవలసిన సహాయం చేయగలిగితే చెయ్యి, అది యజ్ఞం. రెండు దానం, నీకు నీకేమైనా కలిగి ఉంటే పెట్టుకో, అని నువ్వు దరిద్రంగా ఉంటే పెట్టమని కాదు, నీకు ఏదైనా కలిగి ఉంటే తోటివాడికి పెట్టుకో. మూడు తపస్సు అంటే నీ స్వభావాన్ని మార్చుకోవడానికి సత్య వరకు నువ్వు ప్రయత్నం చేయటం మానవు. ఏదో 47 సాధన చేశాను, ఇంకా ఒడ్డుకు రాలేదు, ఇంకా సాధన చేసినా ప్రయోజనం ఏమిటని అనుకోకు. నువ్వు సత్య వరకు నీ స్వభావాన్ని మార్చుకోవడానికి నువ్వు తపస్సు చేస్తూ ఉండవు, ప్రయత్నం చేస్తున్నావు. ఒకటి యజ్ఞం మానకు, రెండు దానం మానకు, మూడు తపస్సు మానకు. యజ్ఞదాన తపస్సు నీ ముక్కులో దాని బయటకు వచ్చే వరకు, చివరి శ్వాస వరకు, ఆ శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు, చివరి శ్వాస వరకు యజ్ఞదాన తపస్సుని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ పుస్తకం ఎలా ఉందనుకోండి, ఈ పుస్తకం నేను వదిలేసానుకోండి, ఎక్కడ పడుతుంది, కింద పడిపోతుంది. అలాగే నీ మనస్సుని ఏ వాసనలు అయితే బయటకు లాగుతున్నాయో, ఆ వాసనల నుంచి మనస్సును తప్పిస్తే మనస్సు వెళ్ళి గుహలో పడిపోతుంది. ఎక్కడ, ఏ గుహ, హృదయ గుహ. అంటే వాసనతో వేరుపడటం అంటే అత్తగారితో వేరుపడడం తేలిగ్గా ఉండదండి అది. ఊళ్ళో పెద్ద మనుషులు అతను తీసుకొస్తే అత్త కోడని ఏర్పాటు పెట్టేస్తే అతను సరదా సరదాగా అనుకుంటుంది. అత్త కోడలు ఏర్పాటు పడతారు చూడండి, అలాగ అలా ఏర్పడితే అలాగ అంత తేలిగ్గా వచ్చేది. ఈ పెద్ద మనుషుడు పెట్టేది ఏం కాదండి, ఆ వాసనలు చోటు, ఆ వాసన చోటు నువ్వు వేరుపడటానికి, వేరుపాటు కాపను నీకు వాసన చోటు రావాలంటే నీ స్వప్రయత్నం ఉండాలి, కాలం కలిసి ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి, ఇన్ని కలిసి వస్తేనే కానీ ఆ వాసన నుంచి నీకు ఏర్పాటు కాపను రావు. కొంతమంది దగ్గర తేలిక స్వభావం ఉంటుంది, ఆ తేలిక స్వభావం ఉన్నది జ్ఞానం రాదు. కొంతమంది ఆడపిల్లలు పెడతారు సరిగ్గా చూడటానికి రాదనుకోండి, అప్పుడు అమావాస్య రోజున మూడు పెట్టామండి, పవన్ రోజున దారి పెట్టామండి, చూడటానికి రావడానికి ఈ వచ్చిన పెడితే గొప్పది అయిపోయిందండి, ఆ కూర్చునే తిడతా అంటారు. అది తేలిక స్వభావం. నువ్వు మామూలుగా కూర్చుని చూడటానికి రమ్మని చెప్పొచ్చు, దానికి పర్లేదు. అది మనిషి గంభీరుడై ఉండాలి, గంభీరుడు కాని వాడికి జ్ఞానం రాదు. ఇప్పుడు నీ అమ్మాయి నుంచి చూడాలంటే రమ్మను కౌరం నుంచి వచ్చు, అంతేకాదు నీకు అమావాస్య రోజు నది పెట్టాను, పవన్ రోజు నది పెట్టాను, అష్టమ రోజు నది పెట్టాను, నన్ను చూడతాను, ఇదేంటి అని తేలిక స్వభావం మనుషులు. అంటే మనిషి గంభీరుడై ఉండాలి, మనిషి మెజెస్టిక్ గంభీరుడు ఉండాలి, టీవ్ ఉండాలి మనిషికి. ఆ టీవ్ ఉంటేనే కానీ జ్ఞానం కాదు. ఆ టీవ్ ఉండాలి, నిష్ట ఉండాలి, టీవ్ ఉండాలి, ఆత్మ నిష్ట ఉండాలి, ఆ టీవ్ ఉండాలి. ఆ టీవ్ ఉంటేనే కానీ జ్ఞానం. అంటే తేలిక మనుషులకి, అల్ప బుద్ధి ఉన్న వాళ్ళకి, స్వల్ప బుద్ధి ఉన్న వాళ్ళకి, తేలిక బుద్ధి ఉన్న వాళ్ళకి జ్ఞానం రానే రాదు. ప్రతి వ్యక్తి ప్రతి గ్రంథం నెమ్మదిగా ఉండు, నచ్చడంగా ఉండని చెబుతున్నారు పెద్దలందరూ కూడా. మహర్షిగా ఉండగా తొందరపడకు, వేగిరి పడకు, నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా ఉండు, ఓరక ఉండు, అచలంగా ఉండు, చలంగా ఉండకు, మనసులోకి చేపలు రానేకు, మనసును కంగారు పెట్టుకోకు, ఒడిగుడుగ్గా ఉండకు, హెచ్చు దగ్గరగా ఉండకు, నెమ్మదిగా ఉండు, ఓరక ఉండు, చలనం లేకుండా ఉండు అని పెద్దలు చెబుతున్నారు, గ్రంథాలు చెబుతున్నాయండి. ఈ చెప్పడం ఏదో దొంగవాడు తప్పుకుపోతున్నాడు అని పెద్దలు చెబుతున్నారటండి, పెద్దవాళ్ళు పూర్వం పెద్దవాళ్ళు చెప్పారట, మహర్షులు చెబుతున్నారట, ఈయన చెప్పడం ఏదట గ్రంథాలు చెబుతున్నాయటండి. ఎలా చెబుతున్నాయటండి, భగవాన్ చెప్తున్నారు, భగవాన్ ఏం చెబుతున్నారు, ఆయన చెప్పడం ఏదట, ఎవరు పెద్దలు చెబుతున్నారటండి, మహర్షులు చెబుతున్నారటండి. ఏమని చెబుతున్నారు, నెమ్మదిగా ఉండు, ఊరక ఉండు, చేపలు లేకుండా ఉండు, నిగ్రహంగా ఉండు అని పెద్దలు చెబుతున్నారు, గ్రంథాలు చెబుతున్నాయటండి. నేను చెబుతున్నాను అంటుండీ, అది మర్యాద లక్ష్యం. పెద్దలు చెబుతున్నారటండి, పెద్దలు చెబుతున్నారు. కృష్ణుడు కూడా ఒకసారి ఇలా తప్పుకు పోతా ఉంటాడు, అప్పుడే మాయలో పడతా ఉండడం. ఈశ్వరుని ఆరాధించుకో, ఈశ్వరుని పూజ చేసుకోవాలి. ఎట్లా అంటాడని వాడు, నువ్వు ఈశ్వరుడికి నమస్కరించుకో, ఈశ్వరుడికి ఇష్టమైన పని చేయి, ఈశ్వరుని ఆరాధించుకో, ఈశ్వరుని ధ్యానం చేసుకో, ఈశ్వరుని హృదయంలో ఉన్నాడని చెబుతాడు. కానీ నేను ఈశ్వరుని అని చెప్పడు, అది ఎవడో ఈడెవడు ఆడెవడు అనుకుంటా మళ్ళీ బయటకు పోతా ఉండమని. అలాగే రమ్మ మనిషి గారు పెద్దలు చెబుతున్నారటండి, ఏమని చెబుతున్నారండి, పెద్దలు చెబుతున్నారు, ఏమని చెబుతున్నారండి, పెద్దలు చెబుతున్నారు, ఏమైనా నెమ్మదిగా ఉండు, అచలంగా ఉండు, ఏమైనా చెబుతున్నారంటే నెమ్మదిగా ఉండు, ఊరక ఉండు, సమయం వద్దు, అచలంగా ఉండు అని చెబుతున్నారట. పెద్దలు చెబుతున్నారు, మహర్షులు చెబుతున్నారు, గ్రంథాలు చెబుతున్నారు, ఆయన చెప్పడం లేదు, ఆయనే చెబుతాడు, నేను చెప్తున్నాడు అని వారు చెబుతున్నారు. ఆయన ఎవరు చెబుతున్నారటండి, పెద్దలు చెబుతున్నారంటే మన పూర్వీకులు చెబుతున్నారటండి. ఏమైనా కంగారు పడకు, తొందర పడకు, నెమ్మదిగా ఉండు, ఊరక ఉండు, నిగ్రహం నేర్చుకో. ఆగ్రహం కాదు, ఆగ్రహం నేర్చుకోవడానికి మనకు ఉన్నదే చేయటండి. ఆగ్రహాన్ని నేర్చుకోవచ్చు, నేర్చుకోవాల్సిన నిగ్రహాన్ని, ఆగ్రహం నేర్చుకోవడానికి అసలు ఉన్నదేది కదండి మనకి. ఇంకా అంటే ఆగ్రహాన్ని నేర్చుకోవడం కాదు, నిగ్రహాన్ని నేర్చుకొని పెద్దలు చెబుతున్నారు అని భగవాన్ చెబుతూ ఏమన్నారు, కానీ అది అంత తీరికి కాదు అన్నారు. పెద్దలు చెప్పడం చెప్పేశారు, ఆచరణలోకి వచ్చేవాడు కొంత కష్టం, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా స్లోగా నెమ్మది కంగారు పడకుండా చేసుకోవాలి. ఆచరణలోకి వచ్చేటప్పటికి పెద్దలు చెప్పడం చెప్పారు, కానీ పెద్దలకు ఆచరించేటప్పుడు కొంత కష్టం ఉంటుంది, అందులోని ఇబ్బంది మీకు తెలియదు, అందులో కష్టం మీకు తెలియదు, చాలా సహనం ఉంటాయి. కానీ మీరు ఆ సాధన చేయలేరు అని చెబుతారు, పెద్దలు చెబుతున్నారని చెప్పి మీ గుజ్జినంత ఇప్పుడు చెబుతున్నాడు, దొంగవాడు ఇప్పుడు జరుగుతున్నాడు అని పెద్దలు చెప్పారటండి. అలా ఉండమని, ఇలా ఉండమని, అలా ఉండమని, ఇలా ఉండమని పెద్దలు చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేప్పుడు అందులో కొంత చిక్కు ఉన్న మాట నిజమే, కొంత కష్టం ఉన్న మాట నిజమే, కొంత ఇబ్బంది ఉన్న మాట నిజమే, కానీ మీరు సాధన చేస్తే చదివిస్తారు. మీరు కనుక మీకు సద్గతి సాధన చేస్తే మీకు సద్గతే మంచిగతే కలుగుతుంది. మీరు సాధన చేస్తే పెద్దలు చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పినంత తేలిక కాదు విషయాన్ని, మీరు కొంచెం సాధన చేయాలి. సాధన చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు మీకు ఎలాగ ఉన్నా ఉంటాయి, ఇబ్బందులు కొన్ని ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, అయినప్పటికీ మీరు పట్టుదలగా కనుక మీరు చేస్తే మనకు చదివిస్తారని చెబుతున్నారు భగవాన్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఒకడవవు నిన్ను మాయ మనరించి ఒకడవవు 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 నిన్ను మాయ మనరించి వచ్చి వారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చి వారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల ఈ వాసనలు నీ నీ మాయ నీ లీలము నీ లాలము నిశాలం నిశాలం ఎంత నిశాలం ఎంత నిశాలం ఇదంత నీ లీల ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చి వారు ఎవరు ఇది నీ జాలము అరుణాచల దురూపమైన కరుణ సముద్రము అరుణాచల దుర్రూపమైన శ్రీకరుణ సముద్రమ కృప చేసి మనం ఏలము అరుణాచల. అందరూ దేవుడు అరుణాచలేస్తాడు, అందరూ దేవుడు 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 అని అందరూ చెప్తాడు. నేను కాంపిటీషన్ చేసేవని అంటున్నారు. దయమనుకు నిన్ను జరిగేరగా, దయమనుకు నిన్ను జరిగేరగా. ఏమని ఎవరింటికి వెళ్ళి వస్త్రాలు ఏమని అడుగుతావు అనుకున్నాడు? ఇవ్వకపోయినా పర్లేదు, మన వస్త్రాలు ఉడికి తీసుకోండి. అయితే ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళి కొన్ని బట్టలు పెట్టాలని అడుగుతాం అనుకున్నాడు. బట్టలు ఇష్టమైతే పెట్టచ్చు, లేకపోతే తెలుసు. మనం కట్టుకున్న బట్టలు లాగా ఇచ్చేవాడండి, అలా చేసేటట్టు అడిగినా తెలియచ్చు. ఆయన కొత్త బట్టలు ఇవ్వక్కర్లేదు అడిగినా తెలియదు. ఈయన కట్టుకున్న బట్టలు లాగేశాడు. ఇదేం దేవుడు అయ్యా, అందరూ ఏదో నువ్వు బట్టలు ఇస్తావు నేను వస్తే నువ్వు బట్టలు ఇవ్వలేదు నా బట్టలు లాగేశావు అంటున్నావు. దైవం అనొచ్చు నిన్ను జరిగేరగా. ఎన్ని అందాలు చూడండి. అక్షరం మనం అలా బాగా నేర్చుకోండి. అక్షరం కదా బాగా నేర్చుకోండి. దైవం అనొచ్చు అంటే అన్ని రసాలు ఉన్నాయి. పులుపు, తీపి, చేదు అన్నీ ఉంటాయి. ఒకరు అన్నీ ఉన్నాయి. పంచదార రుచి, పానకం దారు రుచి, తీపి అనుకున్న పంచదార, తీపే బెల్లము, తీపే తేనె, తీపే అన్నీ మన తీపిలో కూడా రకాలు ఉంటాయి కదా. అన్ని రకాల తీపులు ఉంటాయి మీ తండ్రి. బెల్లం తీయగానే ఉంటుంది, పంచదార తీయగా, తేనె కూడా తీయగానే కొంచెం కానీ నోట్లో వేసుకుంటే కొంచెం తీపిలో కూడా తేడా ఉంటుంది. అలాగే మీకు అక్షరమామాలో రకరకాల తీపులు ఉంటాయి. నేర్చుకుని బాగా దయమన్నుచు నిన్ను దరిగేరగా, దయమన్నుచు నిన్ను దరిగేరగా, నన్ను పూర్ణనాశమనరిచి అరుణాచరా. అంటే దేవుడు దేవుడు అని అందరూ చెప్పుకుంటా అంటే నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరికి వస్తే నువ్వేం చేసావు? నన్ను అందరి మీద కూర్చోబెట్టి మానేసి బాగు చేసి మానేసి నన్ను పూర్తిగా నాశనం చేసేవారు నాకు వచ్చాడు. అంటే దేన్ని నాశనం చేసేసాడు? దేహాన్ని నాశనం చేయలేదు, దేహానికి పరిమితమైన బుద్ధిని నాశనం చేశాడు. మనకి దేహం చచ్చిపోతే మోక్షం రాదు, దేహానికి పరిమితమైన బుద్ధి చచ్చితే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.